ശ്രീശൈലേശനയാപാത്രം ഹൈഭക്യാദി ഗുണാർണവം യതീന്ദ്രപ്രവണം വന്ദേ രമ്യജാ മാതരം മുനിം ലക്ഷ്മീനാഥ സമാരംഭാം നാഥയാമാ മധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം യോ നിത്യമച്യുത പദാം ഭുജയുഗ്മരുക്മ വ്യാമോഹതസ്തുതിതരാണി തുണായ മേനേ അസ്മദ്ഗുരോർ ഭഗവതോസ്തു ദയൈകസിന്ധോ രാമാനുജസ്തു ചരണവു ശരണം പ്രപദ്യേ മാതാപിതായുവതയസ്തരയാ വിഭൂതി സർവം യദേവ നിയമേന മദന്വയാനാം ആദ്യസ്യ ന കുലപതേർവുകുളാഭിരാമം ശ്രീമത് സദംഘി യുഗളം പ്രണമാമി മൂർധ്ന ഭൂതം സരസ്യ മഹദാത്മയ ഭക്തനാഥ ശ്രീഭക്തിസാര കുലശേഖര യോഗിവാഹാൻ ഭക്താംഗിരേണു പരകാല യതീന്ദ്രമിശ്രാം ശ്രീമത്പരാം കുശമുനിം പ്രണതോസ്മി നിത്യം കൂജന്തം രാമരാമേതി മധുരം മധുരാക്ഷരം ആരുഹ്യ കവിതാചാഖാം വന്ദേ വാൽമീകി കോകിലം വാൽമീകേർമുനിസിംഹസ്യ കവിതാവരചാരിണഃ ശൃണുവന് രാമകഥാനാഥം കൊണയാതി പരാംഗതിം യക്തിവം ഹൃതതം രാമചരിതാമൃതസാഗരം അസുത്തസ്തം മുനിം വന്ദേ പ്രാചേത സമകൽമഷം ഗോഷ്പദീകൃതവാരാസിം ശകീകൃതരാക്ഷസം രാമായണ മഹാമാലാ രത്നം വന്ദേ നിരാത്മജം അഞ്ജനാനന്ദനം വീരം ജാനകീശോകനാശനം കപീശമക്ഷഹന്താരം വന്ദേ ലങ്കാഭയങ്കരം ശ്രീരാഘവം ദശരഥാത്മജമപ്രമേയം സീതാപതിം രഘുകുലാന്വയരത്നദീപം ആജാനുബാഹുമരവിന്ദദലായതാക്ഷം രാമം നിശാചരവിനാശകരൻ നമാമി ശ്രീരഘുനന്ദന പരബ്രഹ്മണേ നമ കന്യാഭരണി സഞ്ജാതം വാധൂലകുലഭൂഷണം ശ്രീരംഗാരീയ ഗുരോ പുത്രം ഷഠഗോപമഹം ഭജേ അസ്മത് ഗുരുഭ്യോ നമ. ഭഗവത് ബന്ധുതര ബാലകാണ്ഡ മുഗിസിന്ദി അനുപ്പിച്ചുകൊണ്ട് ఎలాగో ప్రసంగవశాత్తు ఆయా కాండను చెప్పుకున్నాం. అయోధ్యా కాండను అంతగా మనం స్మృశించలేదు. కారణం ఈ కాండకు కాస్త విశిష్టమైనటువంటి స్థానం వివరించాలని. కాండంలో ఉమా సంహితలో రామాయణంలో ఏ ఏ కాండ ఏ ఏ ఫలితాన్ని కోరి పారాయణం చేయాలో చెప్పాడు. అందులో అయోధ్యాకాండ పారాయణం మనశ్శాంతి కోసం చేయాలి అన్నాడు. ఎవరికైతే మనశ్శాంతి ఉండదో, ఇంకో మాట అన్నాడు, మనశ్శుద్ధి అయ్యాడు. ఎందుకంటే మనం ఎంత మంచి వాళ్ళమైనా అప్పుడప్పుడు మన మనస్సులో మనము అనుకోని చాలా కలమటాలు వచ్చి చేరుతాయి. మనమే కారణం కావచ్చు, పక్కవారు, ఎదుటివారు, వెనకవారు, చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, వ్యక్తులు, వాళ్ల ప్రవృత్తులు. కాబట్టి కల్మటమైనటువంటి మనస్సు శుద్ధి పొందటానికి అయోధ్యాకాండం ఉదీరయే మనశ్శాంత్యై మనశ్శుద్ధ్యై రెండు ఫలితాలు చెప్పారు. తక్కిన ఇన్ని కాండలుండగా అయోధ్యాకాండకే ఈ ఫలితం లేదా ఈ విధానం ఎందుకు ఇచ్చి ఉంటారు? కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే కిష్కింధలో లంకలో ఉన్న పాత్రలు తప్ప రాముడికి సంబంధించిన అన్ని పాత్రలు అయోధ్యాకాండలో ఉన్నాయి. దశరథులు కాని, కౌసల్య, సుమిత్ర, కైక కాని, ఆ మహారాజు గారి ఇతర భార్యలు కాని, వారి దాసి జనం కాని, తమ్ములు, వశిష్ఠుడు, అతని పుత్రుడు సుయజ్ఞుడు, ఇలా మనం లెక్క పెట్టుకుంటే సుమంత్రుడు, అలాగే జాపాలి, ఇద్దరు చెబుదాం, ప్రతి పాత్ర అందులో ఉంది. ప్రతి పాత్ర యొక్క హృదయం చాలా స్పష్టంగా ఆవిష్కరించబడినది అయోధ్యాకాండలో. వచ్చిన బాధ ఎక్కడంటే మనం పారాయణం చేస్తాం కానీ ఏ మాట ఎవరితో ఎందుకు అనిపిస్తున్నాడో, ఏ మాట ఎవరు అంటున్నారో మనం పరిశీలనాత్మక దృష్టితో చదవం. రాముని యొక్క ముగ్గురు తమ్ములను చాలా నిస్పష్టంగా అయోధ్యాకాండలో వారి హృదయాలు మనకు చూపాడు. మనం మొదలే చెప్పుకున్నాం రాముడు పరమాత్మ అని, తక్కిన వారందరూ జీవాత్మలని. జీవాత్మలు వారి స్వభావాలు వారి ప్రవృత్తులు ఎన్ని రకములుగా ఉంటాయో మనకు చాలా స్పష్టంగా చెప్పటానికి అయోధ్యాకాండ అందించబడినది. మనం ఆ విషయాన్ని మర్చిపోదు. చాలా మందికి అందరి గురించి అంతో ఇంతో చెప్పాడు కానీ శత్రుఘ్నుని గురించి చెప్పలేదు. ఆయన ఏం తప్పు చేశాడండి, రాముడి తమ్ముడు కదా అని చాలా మందికి సందేహం వచ్చిస్తుంది. కానీ అయోధ్యాకాండలో మొట్టమొదటి శ్లోకమే అతనిది, గచ్చత మాతుల కులం భరతేన తదానక శత్రుఘ్న నిత్య శత్రుఘ్న నీత ప్రీతి పురస్కృత. ఇది అయోధ్యాకాండలో మొట్టమొదటి శ్లోకం. ఇందులో శత్రుఘ్నుని స్వభావాన్ని చెప్పాడు చాలా చమత్కారం. ఏం చెప్పాడు అందులో? మేనమామ గారి ఇంటికి వెళుతున్న భరతుడు శత్రుఘ్నుణ్ణి తన వెంట తీసుకొని వెళ్ళాడు. ఇది శ్లోకానికి భావం. ఏముంది అందులో గొప్పతనం? ఏముంది? శత్రుఘ్నుడి స్వభావం ఎక్కడుంది అందు ఆ శ్లోకంలో? కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే దొరుకుతుంది. మహర్షుల వాక్యాలు పై పైన పదములు వింటే, వాక్యములు వింటే అర్థం కావు. ప్రతి పదం సాభిప్రాయం. నీత ప్రీతి పురస్కృత, భరతుడు సంతోషించిన శత్రుఘ్నుణ్ణి తన మేనమామ గారింటికి వెళుతూ తీసుకుని వెళ్ళాడు. తన మేనమామ గారింటికి వెళుతున్న భరతుని వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు కాదు. జాగ్రత్తగా విన్నాడు. మేనమామ గారింటికి వెళుతున్న భరతుడు శత్రుఘ్నుణ్ణి తీసుకుని వెళ్ళాడు. తేడా అర్థమైందా? ఏమన్నా మేనమామ గారింటికి వెళుతున్న భరతుని వెంట వెళ్ళాడు అన్న మాటకు, భరతుడు తీసుకుని వెళ్ళాడు అన్న మాటకు తేడా ఉంది కదా. భరతుని వెంట వెళ్ళాడు అంటే శత్రుఘ్నునికి స్వాతంత్ర్యం ఉన్నట్టు అర్థం. నీ వెంట వస్తాను, నన్ను కూడా తీసుకొనిపో. కాదు, నేను చేస్తున్నాను, మీరు ముందు నేను వెనక. ఎట్టి పరిస్థితుల్లో శత్రుఘ్నునికి స్వాతంత్ర్యం వాల్మీకి ప్రకటించలేదు. నేనొస్తాననలేదు శత్రుఘ్నుడు, భరతుని వెంట వెళ్ళలేదు తనకు తానుగా. వెళుతున్న భరతుడు తీసుకుని వెళ్ళాడు. మనం ఊరికి వెళుతూ ఒక బ్యాగు తీసుకొని పోతాం, ఓ సూట్ కేస్ తీసుకొని పోతాం, ఓ కెమెరా తీసుకొని పోతాం. భరతుడు శత్రుఘ్నుడిని తీసుకొని పోయాడు. అర్థమైంది అనుకుంటాను. పరిపూర్ణమైనటువంటి పారతంత్ర్యం. ఎందుకంత చెప్పుకోవాలి అంటే, సార్పే జాతస్తు భరత కుళీరే అభ్యుదితే రవౌ పుష్యే పుష్యే జాతస్తు భరత అంటాడు. రాముని నక్షత్రం పునర్వసు, భరతుడి నక్షత్రం పుష్యమి, లక్ష్మణ శత్రుడి నక్షత్రం ఆశ్లేష. సార్పే జాత సర్పం అంటే ఆశ్లేష. భరతుడిది పుష్యమీ, శత్రుఘ్నుడిది ఆశ్లేషం. మరి భరతుడు ప్రయాణానికి బయలుదేరాడు అంటే తారాబలం చంద్రబలం చూసుకుంటాడు కదా. ప్రయాణానికి వెళ్ళేటప్పుడు మరి సాధన తార కావాలి కదా, పోయి మిత్రతార కావాలి కదా. భరతునికి మిత్రతారైతే శత్రుఘ్నుడికి ఏమవుతుంది? విపత్తార లేదు జన్మతార. భరతునికి సాధన తారైతే శత్రుఘ్నుడికి పరిచెత్తారా? భరతునికి పరమమైత్ర తారైతే మాత్రమే కుదురుతుంది తారాబలం. మరి శత్రుఘ్నుడు తారాబలం చూసుకున్నాడా? భరతునికి రెండు రెంచిలో చంద్రుడుంటే శత్రుఘ్నుడికి మూడింటే ఉంటాడు కదా. భరతునికి ఏది అనుకూలమో తారాబలం చంద్రబలం శత్రుఘ్నుడికి అది ప్రతిరేక ప్రతికూలం చూసుకోలేదు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే దేంఘ్రియుగం స్మరామి. పెద్దల వెంట వెళుతున్నప్పుడు మన తారాబలం చంద్రబలం చూసుకోవలసిన అవసరం లేదు, వారి బలమే మన బలం. పెద్దలు బలం లేకున్నా బలం కలిగిస్తారు, వారి వెంట వెళ్ళడమే బలం. శత్రుడు తన తారాబలం చూసుకోలేదు, చంద్రబలం చూసుకోలేదు, వస్తాను అనలేదు, రాలేదు అనలేదు. చెయ్యి పట్టుకొని తీసుకొని పోతుంటే ఇలా చేయబోతారు ఏంట్రా అని ముఖము చిట్లించలేదు. ప్రీతి పురస్కృత పరమ సంతోషంతో తీసుకుని పోబడ్డాడు. పరమ సంతోషంగా ఉన్న శత్రుఘ్నుడు భరతుని చేత తీసుకొని పోబడ్డాడు. శత్రుఘ్నుడి మనస్సులో ఏ కోశాన కూడా వైమనస్యం కానీ తూష్ణీభావం కానీ ఔదాసీన్యం కానీ లేదు. ఇది ఒక్కటి చాలా, ఇదే ఆయన స్వభావం. ఈ శ్లోకంలో మరొక విశేషం ఉంది. న్యాయంగా ఈ శ్లోకాన్ని 8 గంటలు చెప్పుకోవాలి. ఎందుకంటే 32 అక్షరాలు కదా, గంటకు 4 అక్షరాలు వస్తాయి. అబద్ధం కాదు. ఒక మాట చెప్తాను, గచ్చత మాతుల కులం భరతేన కదా అనక. శత్రుఘ్నుడికి ఒక 3 విశేషణాలు ఇచ్చారు. ఒకటి అనక, రెండవది నిత్య శత్రుఘ్న, మూడవది ప్రీతి పురస్కృత. ఇవి ఎవరి విశేషణాలు? శత్రుఘ్నుడికి చెప్పారు. శత్రుఘ్న అంటే ఏమర్థం? శత్రువులను సంహరించేవాడు రాముడు కదా, భరతుడు కదా, లక్ష్మణస్వామి కదా, అందరు శత్రుఘ్నులే. మరి ఆ పేరు ఈయనకెందుకు? వారంతా బయట కనబడే శత్రువులు సంహరిస్తారు, ఇతను నిత్య శత్రుఘ్న. ఈ శత్రువులు మనందరికీ ఉంటారు, వీళ్ళు నిత్య శత్రువులు ఎప్పుడూ ఉంటారు. ఎక్కడుంటారు? మనలోనే ఉంటారు, ఎదురుగా కనపడరు, మనలోనే దాక్కుంటారు. మనతో మనకు నచ్చిన పని అనిపించి చేయిస్తారు, మనం ఉంచేస్తారు. అర్థమేదనుకుంటాను? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము, వీరు నిత్య శత్రువులు. వాల్మీకి అపదాన్ని చాలా లోతుగా మీ శక్తి ఉన్నంత దూరం ఆలోచించుకోండి. 1-2 మాటలు కాదు. ఎందుకంటే నిత్య శత్రువులు అంటే ఒక రోజో ఒక పూటో ఒక గంటో ఒక నిమిషమో నేను గెలిచాను, నాకు విజయం లభించింది, నన్ను వీళ్ళేం చెయ్యలేరు అనుకోవద్దు. ఇవాళ గెలిస్తే రేపు అవి గెలుస్తాయి, నేను ఈ పూట గెలిస్తే సాయంకాలం అవి గెలుస్తాయి. మనం చెప్పుకున్నాం కదా, మండోదరి రావణాసురుడు మరణిస్తే ఏడ్చింది. ఇంద్రియాని పురాజిత్వ జితం త్రిభువనం త్వయ. రావణ నీవు చాలా కాలం దాకా ఇంద్రియ జయం సంపాదించావు, ఇంద్రియాలను గెలిచావు, కాబట్టి మూడు లోకాలను గెలిచావు. నీ చేత ఓడించబడిన ఇంద్రియములు నీ మీద పగబట్టి ఇప్పుడు నిన్ను ఓడించే. రావణాసురుడిని రాముడు చంపాడా? నీ శత్రువులే నిన్ను చంపే, మన మాట కాదు మండోజరి మాట. అందుకే వాడు ఎటువంటి వాడిని నిత్య శత్రువులు వాడు. ఈ క్షణం గెలిచాము, ఒక్క పూటో ఒక్క క్షణమో ఒక్క నిమిషమో నేను కోపాన్ని గెలిచాను. కోపము కోరిక లేనిటువంటిది ఒక క్షణంలో పోయి ఉండేది కాదు, మనం ఉన్నంత వరకు మనతో పాటే ఉంటుంది. ప్రతి క్షణం యుద్ధం చేయాలి, ప్రతి క్షణం గెలవాలి. ఏ ఒక్క క్షణం ఏమల పాటుతో ఉన్నా ముంచేస్తుంది. చాలా మందికి భాగవతం తెలుసు అనుకుంటాను, అందులో పరీక్షిత్ ఉన్నాడు మహానుభావుడు. పరీక్షిత్తు కలిని నిగ్రహించాడు, నీవు నా రాజ్యంలో ఉండొద్దో చంపేస్తానన్నాడు. అయ్యా వచ్చాను కదండి, మేము ఎక్కడికి పోతాను, కావాలంటే మీరు చెప్పిన ద్వారా ఉంటారు. ఏదో అప్పుడు నాలుగైదు చోట్ల ఇవ్వండి, ఏదో ఇచ్చాడు. జ్యూతం పానం స్త్రియ సూనాన, జ్యూతము మద్యము స్త్రీలు పశువత అంటారే, కటికవాడు అంటాం, పశువులను చంపుతారే అది. అది సరిపోయేది అంటే అమృతం, కామం, క్రోధం అది తాలదు అంటే దంభం, ఇంకా తాలదు అంటే ఏం చెప్పుకున్నాం, బంగారం. ఐదింటిలో మనకు పరీక్షిత్తు కలికి ఈ స్థానాలు ఇచ్చారు. మరి కలిని నిగ్రహించిన పరీక్షిత్తు అరణ్యానికి వేటకు వెళ్ళినప్పుడు ఋషిని అవమానించాడు అంటే కలిని గెలిచినట్ట, కలి గెలిచినట్ట. ఆలోచించండి, వాడిని తలివేశాడు, ధర్మాన్ని నాలుగు పదాలతో నిలిపాడు, కలి పరీక్ష అంటే భయపడుతున్నాడు. మరి ఇంత ధీరుడు ఋషి మెడలో సర్పముని వీచి ఒక మహానుభావుణ్ణి అవమానించేంతటి అకృత్యం చెయ్యడానికి కారణమేమిటి? కలి పరీక్షిత్తును కావాలని కొన్ని స్థానాలు అడిగాడు. దుర్మార్గులు మనం బలీయులమైతే మనకు లొంగి ఉన్నట్టు కనపడతారు. ఎక్కడ మనం బలహీనంగా ఉన్నామో ఆ సమయంలో ఆక్రమిస్తారు. వాడు పోయాడులే ఇంకా నన్నేం చేస్తాడు అని మనం అనుకుంటాం. వాడు ఎక్కడికి పోడు, బలవింటే ఉంటాడు. గెలిచిన వాడి కంటే ఓడిన వాడే గెలిచిన వాడి వెంట నిరంతరం ఉంటాడు. ఇది సైకాలజీ. కానీ ఏమడిగాడు, బంగారంలో ఉంటాను ఉండాలి నాకు ఈ అన్నాడు, అలాగే ఇచ్చాడు. మరి వేటకు వెళ్ళిన పరీక్షిత్తు నెత్తిన ఏం పెట్టుకొని వెళ్ళాడు? కిరీటం పెట్టుకోలేనా? ఏం కిరీటం అని, బంగారు కిరీటమేనా? కవచం పెట్టుకున్నాడా? ఏం కవచం, బంగారమేనా? భుజములకు ఆభరణాలు పెట్టుకున్నాడా? ఒంటి నిండా బంగారం పెట్టుకొని పోతే అతనేటి కార్యకుడు నెత్తిన పూజలు పెట్టుకొని పోయాడు. నా రాజ్యంలో ఉండవద్దని చెప్పిన పరీక్షిత్తే బంగారంలో ఉండు అన్నాడు. బంగారంలో ఉండు అని చెప్పిన పరీక్షిత్తు బంగారాన్ని పరిహరించాడా? లేదే, తానే ధరించాడు. అంటే తానే కలిగి నెత్తిన మోశాడు. ఇంటికి వచ్చి కిరీటము కవచము ఆభరణాలు తీసి స్నానం చేసి భోజనం చేసిన తర్వాత తాజే తప్పు తెలిసింది. ఏమర్థం, బంగారం పోయింది కదా. కలి పక్కకు పోయాడు, అప్పుడు గుర్తించింది. నువ్వు చెప్పు వచ్చామంటే శత్రువు అనేవాడు వీళ్ళు నిత్య శత్రువులు, ఒకసారి కాదు నిరంతరం వెంట ఉంటారు. వారిని ఎప్పటికప్పుడు గెలవాలి. ఈ మూడ గెలిచాను, ఈ గంట గెలిచాను, ఈ క్షణం గెలిచాను కాదు, మరుక్షణం సిద్ధంగా ఉంటారు. ఇంత భావాన్ని చెప్పటానికి వాల్మీకి శత్రుఘ్న నిత్య శత్రుఘ్న. మరో మాట అన్నాడు అనఘ అని. ఏమర్థం? అఘము అంటే పాపం, అనఘ అంటే పాపము లేనివాడు. ఏం పాపం లేనివాడు? రాముడి పాపం ఉందే, కృష్ణోత్సవానికి ఉందే, ఎవరికీ లేదు. మరి ఈయనకెందుకు? గోవిందరాజీయం అనేటువంటి రామాయణ వ్యాఖ్యానంలో అనఘ శబ్దానికి అర్థం వివరిస్తూ కాస్త వింటే మనం ఇదేమిటండి అనుకుంటాం, జాగ్రత్తగా ఆలోచిస్తే కరెక్టే అంటాం. రామ భక్తి రూప పాపరహిత, రామభక్తి అనే పాపం లేనివాడు. మనం ఒక్కసారి హా అంటాం, రామభక్తి పాపం ఏంటండి, ఇదే వ్యాఖ్యానం? కరెక్ట్ వ్యాఖ్యానం. ఎందుకు? పాపం అంటే ఏమిటి? మనకు ఇష్టము లేని దాన్ని కలిగించేది, అనిష్టాన్ని కలిగించేది పాపం, ఇష్టాన్ని కలిగించేది పుణ్యం కదా. శత్రుఘ్నుడికి ఎవరి ఇష్టం? రాముడా భరతుడా? భరతుడు ఇష్టం. లక్ష్మణ స్వామికి రాముడంటే ఎంతటి ప్రేమో, శత్రుఘ్న స్వామికి భరతుడంటే అంత ప్రేమ. రాముడు భగవంతుడైతే భరతుడు భగవంతుని భక్తుడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, పరమాత్మ కంటే పరమాత్మ భక్తులను ఆరాధించిన వాడికే పరమాత్మ అనుగ్రహం త్వరగా కలుగుతుంది. స్వామి చెప్పాడు, మమ మద్భక్త భక్తేషు ప్రీతి అభ్యధికామత, నాకు నా భక్తుల మీద కంటే నా భక్తుల భక్తుల మీద ప్రీతి ఎక్కువగా ఉంటుంది. తెలుసు కదా. మరి శత్రుఘ్నుడు భరతునికి భక్తుడు, మన సాంప్రదాయంలో భాగవత భక్తుడు, భరతుడు భగవత్ భక్తుడు. ఇద్దరిలో ఎవరు గొప్ప అన్నమాట? శత్రుఘ్నుడే గొప్ప. మరి శత్రుఘ్నుడికి రాముని మీద భక్తి పొరపాటున ఉంటే భరతుని మీద భక్తి ఉంటుందా? వీళ్ళు అతనికి ఇష్టమైంది ఏమిటి? భరతుని మీద భక్తి. తనకిష్టమైనటువంటి భరతుని మీద భక్తిని అడ్డుకునేది రామభక్తి. ఇష్టాన్ని అడ్డుకునేదాన్ని ఏమంటాం మనం? పాపం అంటాం. ఇప్పుడు చెప్పండి, ఇష్టాన్ని అడ్డుకునేది పాపం. శత్రుఘ్నుడికి ఇష్టం ఏమిటి? భరత భక్తి. దాన్ని అడ్డుకునేది ఏమిటి? రామభక్తి. అందుకే రామభక్తి పాపం అన్నది. అంటే భాగవత భక్తికి అడ్డు వస్తే భగవద్భక్తి కూడా పాపమే. చాలా లోతుగా వెళితే కానీ ఈ తత్వం అర్థం చేయదు. భాగవత తత్వం అంటాం, పరమాత్మ మీద ఉండే భక్తి కంటే పరమాత్మ భక్తుల మీద ఉండే భక్తి. ఇంకా బాగా చెప్పాలంటే పరమాత్మ కథ చెప్పుకుంటున్నప్పుడు పరమాత్మ వచ్చినా మనం ముఖం చెప్పేస్తాం, అది కథ వింటున్నా మధ్య ఆయన చేస్తా ఇబ్బంది కదా, డిస్టర్బ్ అబద్ధం కాదు. చాలామంది విని ఉండాలి, వినకుంటే ఇప్పుడు వినండి. శ్రీరంగం తెలుసు అనుకుంటాను మహానుభావులందరికీ, రంగనాథుని క్షేత్రం అని, కావేరీ తీరం తప్ప ప్రాకారం వచ్చే అని చెప్తాడు. ఆ శ్రీరంగంలో ఒక భాగంలో చంద్ర పుష్కరిణి అని ఒకటి ఉంది, వెనుక భాగం అమ్మవారికి స్వామికి మధ్యన ఉంటుంది. చంద్రుడు తనకున్నటువంటి క్షయ వ్యాధిని అందులో మునిగి పోగొట్టుకున్నాడు, అందుకు ఆ పుష్కరిణికి చంద్ర పుష్కరిణి అని పేరు. ఆ చంద్ర పుష్కరిణి తీరంలో ఓ పెద్ద పొన్న చెట్టు ఉంది, ఇప్పటికీ ఉంది చెట్టు. దాని చుట్టూ పెద్ద అరుగు ఉంది. ఆ అరుగు మీద ఒక మహానుభావుడు కూర్చొని పరమాత్మ కథలు చెబుతాడు. ఓ 500 మంది కూర్చొని వింటారు. ఆ రోజుల్లో రోజు సాయంకాలం అలవాటు వాళ్ళు స్వామి కాలక్షేపం. సాయంకాలం కాగానే చాలా దేవాలయాలు ఏం చేస్తారో, స్వామి సేవ వస్తుంది, గుడి చుట్టూ తిరుగుతుంది సేవ. 4 విధులు ఉంటాయి కదా, చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. వీరు కూర్చొని పరమాత్మ కథను చెప్పుకుంటుంటారు. మంచి రసగంధాయన కథ ఉంటుంది, స్వామి సేవ వస్తుంది. ఏం చేయాలి, అందరు లేచిన ఎవరన్నా స్వామి వస్తున్నాడు. ఆ స్వామి అక్కడి నుంచి వచ్చి అలా బయటికి అంత దూరంగా వెళ్ళేలాగా నిలబడాలి. వెళ్ళాక మళ్ళీ కూర్చొని మొదలుపెట్టాలి ఆచారం, తప్పేం కాదు. ఇలా కొన్ని రోజులు అయ్యేసి ఎక్కడి స్వామి అండి, స్వామి కాశ్యపడి రోజు అయ్యాడు, కథ చెప్పుకుంటుంటే వినకుండా చేస్తున్నాడు ఈ స్వామి. కథ ఆయన కథ, భగవంతుడి కథ చెప్పుకుంటుంటే భగవంతుడు అటు వచ్చినా చూసుకుంటుండడు. ఈ మాట ఫలితాలు అనుకున్నారు భక్తులు. ఈ అపనింద నహకెందుకు అని ధన్యనాయకుడు ఒక అర్చకుడి ముఖం ద్వారా రేపటికి నా రూపు మార్చండి వాడిలో చెప్పుకుంటున్నారట, మనం ఈ పక్క నుంచి పోదాం, వాళ్ళకి ఎందుకు మనం కలిగించాలి. అర్థమైంది కదా, ఇది పరమాత్మ భక్తుల భక్తుల ప్రభావం. కాబట్టి అనఘ అంటే రామభక్తి అనే పాపం లేనివాడు, శత్రుఘ్న కామక్రోధాది అరిషడ్ వర్గమును ప్రతి క్షణము గెలిచేవాడు, పరమాత్మ భక్తుల వెంట వెళ్ళటమే అదృష్టమని తలచేవాడు. చాలదా, ఇంకో టపిక్ అడిగానని మొత్తం రామాయణంలో ఏమేమి కావాలో అవన్నీ చెప్పాడు. ఇది శత్రుఘ్నుని క్యారెక్టర్ అంట. ఇక లక్ష్మణ స్వామిది లక్ష్మణో లక్ష్మీ సంపన్న అంటే మనం ఒక్కొక్క మాట చెప్పుకుంటున్నాం, ఇప్పుడెవడితో అయిపోవాలి కదా, మరి అన్ని వెళ్తాయి లేదు. లక్ష్మణ లక్ష్మీ సంపన్న అన్నాడు. లక్ష్మణ స్వామికి ఏం పేరండి, లక్ష్మీ సంపన్నుడు. ఏం లక్ష్మి ఉందండి, అయోధ్యలో ఉన్నంత కాలం రాముని సేవనే జరిపింది. అంతేకాదు అయోధ్యలో ఉన్నప్పుడు లక్ష్మణ స్వామికి ఒక చమత్కారం చెప్తారు, లక్ష్మణ స్వామికి ఒక కోరిక ఉంది, అహం సర్వం కలిసి అని జాగ్రత్త స్వపదశ్చరి అన్నగారు, సీతమ్మ గారు మీరు మిథునంగా వెంచేసి ఉన్నప్పుడు మీకు కావలసిన అన్ని రకముల కైంకర్యములు సేవలు మీరే చేయాలి, నాతోటి మీరు అన్ని సేవలు చేయించుకోవాలి, నేనే మీకు సేవలు చేయాలి అని కోరిక ఉంది స్వామి తీర్చండి అని చాలాసార్లు అడిగారు. మన పెద్దలు చెప్తారు, మందర బోధిస్తే కైక కోరితే అడిగి పోలేదు, లక్ష్మణ స్వామి కోరిక తీర్చడానికి అడిగి వెళ్ళారు. అనేటండి అంటారా, అయోధ్యలో ఉంటే అన్ని కైంకర్యాలు లక్ష్మణుడు చేస్తాడని, మరి సేవకులు చేయనిస్తారా, తొడుటి వండకుంటుంది, ఒకరు దుప్పటి దుప్పాలి, ఒకరు పక్క వేయాలి, ఒకరు కాళ్ళు కడగాలి, ఒకరు స్నానం, ఏవో డ్యూటీలు ఉంటాయి కదా, మరి ఏ డ్యూటీ చేసినా అది మా డ్యూటీ ఎక్కడ ఆగండి అంటారు. లక్ష్మణ స్వామికి తృప్తి కలగాలంటే ఇక్కడ ఉంటే రాకపోదాం కదా అని అంటారు. ఆ స్వామిని తీసుకుని వెళ్ళాడు. ఏమైనా కానివ్వండి, అయోధ్యలో ఐశ్వర్యాన్ని పొందలేదు కదా, అరణ్యంలో అస్సలు పొందలేదు, అరణ్యవాసం పూర్తయి మళ్లీ అయోధ్యకు వచ్చాడు. కృతజ్ఞతగా రాముడు, నాయనా నా వెంట ఉన్నావు, నా కోసం ప్రాణాలు పణంగా పెట్టావు, 1-2 సార్లు చచ్చి బతికావు, ఇంత పెద్ద వేలు చేశావు కదా, నీకు ఈ పోర్టు పోర్టులు ఇస్తున్నావు కదా, సపోర్ట్ ఇస్తే ఒక పోర్టు, సపోర్ట్ చేస్తే ఇంకో పోర్టు ఉన్నాయి కదా, అలాగే నీకు ఒక పోర్టు ఇస్తాను రా అన్నాడు. ఏం పోర్టు? యువరాజు పోర్టు. యవ్వరాజ్య పట్టాభిషేకం నీకు ఇస్తాను. సర్వాత్మన పర్యనునీయమాన యదాన సౌమిత్రి రూపైతి యోగం. నాకు నా సామ్రాజ్యం నాకుంది, నేను ఎప్పుడు యువరాజు మహారాజు నేను, నాకేమి ఇది? నీ కైంకర్య సామ్రాజ్యం నాకున్నాయా? నాకు ఇది వద్దు. యువరాజ్యము లేదు, రాజ్యము లేదు, రాముని సేవ తప్ప మరేమీ లేదు. లక్ష్మణ స్వామి చివరి దాకా అవతారం సాధించేంత వరకు మరేమీ లేదు. అలాంటి లక్ష్మణస్వామిని పట్టుకొని లక్ష్మి సంపన్న అంటే వాల్మీకి తెలిసినవాడా తెలియనివాడా? అంటే మనం తెలిసినవాడమా వాల్మీకి తెలిసినవాడా? అంటే మనందరి ఓటు వాల్మీకి. ఎందుకు? లక్ష్మి అంటే ఏమిటి? శ్రీమంతుడు అంటాం. శ్రీ అంటే ఏమిటి? వేదం చెప్తుంది రుచో యజూషి సామాని సామి శ్రీ అమృత సతాం. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ మూడు సత్పురుషుల శ్రీ అట. మూడు శ్రీ ఏంటి అంటే ఈ మూడు వేదాల నుంచి ఒక మూడు టాబ్లెట్లు తీశాడు, మళ్ళీ ఆ మూడు కలిపి ఒక చిన్న క్యాప్చర్ చేశాడు. చూసండి, భూరిది వాజ భువైది సామాని సువరిది యజోగుంసి. ఋగ్వేదం నుంచి భూ, సామవేదం నుంచి భువ, యజుర్వేదం నుంచి సువ. ఋగ్వేదం మొత్తాన్ని పుటం పెడితే భూహు వచ్చింది, సామవేదం మొత్తం పుటం పెడితే భువ, యజుర్వేదం సువ, భూహు భువ సువ. మళ్ళీ ఒక్కొక్క దాన్ని పుటం పెట్టారు, భూ అనే దాని నుంచి అకారం వచ్చింది, భువ అనే దాని నుంచి ఉకారం వచ్చింది, సువ నుండి మకారం వచ్చింది. ఆ ఊ మా మూడు కలిపేసి మూడు కలిపేశాం. ఏమైంది? ఓ ఇది శ్రీ అండి. శ్రీమంతుడు అంటే ఓముకు అర్థం తెలిసినవాడు, ప్రణవం యొక్క అర్థాన్ని పాటించేవాడు శ్రీమంతుడు. ఏంటి అర్థం? అకారము యొక్క అర్థమైన పరమాత్మకు నిత్య కైంకర్యం చేయటం ప్రణవాలి కాదు. అకారార్థం విష్ణువు కదా, మకారార్థ జీవ. జీవాత్మ పరమాత్మకు సర్వాత్మన దాసుడు, కైంకర్యం చేసేవాడు. పరమాత్మకు సేవ చేయటం తప్ప జీవుడికి కావలసింది, ఉండవలసింది, కోరవలసింది మరేది లేదు. ఎవడు నిరంతరం పరమాత్మ కైంకర్యం చేయాలనే భావన కలిగి ఉంటాడో వాడే శ్రీమంతుడు. లక్ష్మణస్వామి ఏం చేస్తున్నాడు? నిరంతరం అదే చేస్తున్నాడా? అందుకే లక్ష్మి అంటున్నా. లక్ష్మణస్వామి కాదు, విభీషణుడు మన యుద్ధకాండ ఘట్టం వస్తుంది. రామచంద్రుణ్ణి శరణు వేయడానికి వచ్చాడు, సముద్రాన్ని దాటించడానికి వచ్చాడు. ఇంతలో ఉన్నారు వాడు. అంతరిక్షగత శ్రీమాన్ అంటాడు వాడు. సముద్రాన్ని దాటి రామణపడులు సుగ్రీవ సైన్యం ఉన్న ప్రాంతానికి వచ్చి కిందికి దిగితే ఏమన్నా అనుమానించి ఏమన్నా బాధ కలిగిస్తారు కదా, ఒప్పున కిందికి వద్దామని ఆకాశంలో నిలబడ్డాడు. అంతరిక్షగత అక్కడ ఉన్న విభీషణుడు శ్రీమాన్ శ్రీమంతుడండి. ఏ శ్రీమంతుడండి? పరిత్యక్తమయాలంట మిత్రానిత్య ధనానిత్య అవర్గత మే రాజ్యం లక్ష వదిలిపెట్టాను, వ్యక్తులు వదిలిపెట్టాను, ధనం వదిలిపెట్టాను, భార్యను పుత్రుల ఆందని వదిలిపెట్టాను, నువ్వే దిక్కో అన్నీ వదిలిపెట్టాడు. ఉపేతనుడు భూమి మీద అడుగుచ్చాను కూడా స్థలం లేదు, ఆ చట్టంలో ఉన్నాడు. అలాంటి వాడిని మన వాణ్ణికి ఇచ్చిన టైటిల్ శ్రీమాన్. అంటే ఏది శ్రీ? రాముణ్ణి శరణు వేడటం. రాముడి దగ్గరికి రావడమే శ్రీ అండి. ఇంకేం కావాలి? విష్ణు పురాణంలో కూడా గజేంద్రుడు మనకు తెలిసి కావులు తట్టడం, ఊర్చే వచ్చి తాను ఉండ చంద్రమంబయ్యడు, కొన ఊపిరితో ఉన్న గజేంద్రుడిని పరాజరుడు అంటాడు. సతు నాగవరహ శ్రీమన్న, శ్రీమంతుడైన గజేంద్రుడు మరి కొద్దిసేపట్లో స్వామి రాకుంటే ప్రాణం పోతుంది. అది వాడి శ్రీమంతం. ఏమిటి శ్రీ? నేను నేను కాదో, నేనంటే పరమాత్మ భక్తుండి, పరమాత్మ సేవ చేయటమే పరమార్థమని తెలుసుకున్నవాడు శ్రీమంతుడు. ఇంత అర్థాన్ని లక్ష్మణ లక్ష్మీ సంపన్న ఒక్క మాటతోటి మొత్తం ప్రసర్పం చేశాడు. అంతేకాదు, రామచంద్రుడు అరణ్యానికి బయలుదేరుతాడు అనగానే నేను వస్తున్నాను అన్నాడు. అక్కడే నరేంద్ర మహారాజు గారి దగ్గరే సరే రాకపోదామన్నా వెంట బయలుదేరాడు. కౌసల్యంటికి వెళ్ళారు కదా మీకు తెలుసు. సరే అటకట్ట మీద కౌసల్యమ్మ అంగీకారం కూడా పొంది సీతమ్మ ఇంటికి వెళ్ళారు రాముడు. సీతమ్మతో పేచి కదా, సరే ఆమెను తీసుకొని బయలుదేరుతున్నాడు. లక్ష్మణ వచ్చాయి మళ్ళీ రెడీ. సీతమ్మను తీసుకొని బయటికి వచ్చిన రామచంద్రుడు, లక్ష్మణ నువ్వు ఇక్కడే ఉండి వెళ్ళడం పోతాం, కౌసల్యం చూసుకోవాలి, సుమిత్రం చూసుకోవాలి, నువ్వు నీవు సీత ముగ్గురం పోతే నాన్న ఎవరు చూస్తారు, ఎందుకు వచ్చిన బాధ, నువ్వు ఇక్కడే ఉండు, మనమైతే రాముడు అడుగుతావు మనం మాట్లాడతాం, నోరు మూసుకొని అయ్యా అంటాం. లక్ష్మణ స్వామి అలాంటి వాడు కాదు. ఏమయ్యా నీ మొదలే అడిగానా, ఏమన్నావు రమ్మన్నావు కదా, కిమర్థం ప్రతివాళ్ళు ఎప్పుడైనా వద్దంటున్నావు, రాము నిర్నాభిపాదితే అన్నావు కదా, రాముడు అబద్ధం అడడేమో, రాముడు లేదు ఎన్నో మాటలు ఏమేమో, నన్ను వద్దనడానికి కారణం చెప్పు అప్పుడు ఒప్పుకుంటాను. రాముడు నిరసించాడు. కొంచెం అనుమానం వచ్చేసింది. అప్పుడు రమ్మన్న రాముడు ఇప్పుడు వద్దన్నాడంటే అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటి? వెనుక సీతమ్మ ఉంది. ఓ ఆమెను అడగకుంటే ఎందుకు ఏం లేదు, అంత అక్కడ ఉంది కరెక్టే కదా. అప్పుడు మహానుభావుడు రామునితోటి మాట్లాడుతూ సీతావు ఆ చాతీశ రాఘవంచ సప్తాసు చరణవు గాఢం నిపీడ్య రఘునందన సీతామువాచ. చాలా చమత్కారమైన ఘట్టం. లక్ష్మణ స్వామి రాముని రెండు కాళ్ళు గట్టిగా పట్టుకొని సీతమ్మతో మాట్లాడుతున్నాడు. దండం పెట్టింది రాముడికి. అడుగుదల సీతమ్మ, అమ్మ నువ్వు చెప్పమ్మ చేస్తాడు. మన సంప్రదాయం ఏంటి? నను గురవమని చెప్పవే సీతమ్మ తల్లి తప్ప రామయ్య తండ్రి అనలేదు ఆయన. అక్కడి నుంచి రా మనం చెప్పుకున్నాం కదా పురుషకారం అన్నాం, ఇంకోటి చెప్పలేదు ఆమె, ఆమె చెప్పకుంటే జీరో ఏం లేదు. సీతమ్మ చెప్పమ్మా, రాముడి కాళ్ళు పట్టుకొని సీతమ్మతో మాట్లాడే అంటే లక్ష్మణ స్వామి కూడా డైరెక్ట్ గా రాముడిని అడిగితే పని కాదు. మనందరం కూడా ఏం చేయాలి? స్వామి అనుగ్రహాన్ని పొందాలంటే అమ్మ ద్వారానే పొందాడు. శ్రీమన్నారాయణ చరణవు తప్ప నారాయణ చరణవు కాదు. లక్ష్మణ స్వామి రామచంద్రుడును అన్న పేచీ పెట్టి పట్టుపట్టి ఒప్పించి మరీ వెంట వెళ్ళినవాడు ఆయనే భక్తుడే. లక్ష్మణస్వామి రామచంద్రుడు యొక్క భక్తుడే, భరతుడు భక్తుడే కదా, ఇద్దరికి తేడా ఉంది. లక్ష్మణుడు మనం యోగి అంటాం, భరతుణ్ణి ముని అంటాం. ఏడి తరణం అంటే లక్ష్మణుడు నీవు నాగంట రావద్దు, ఎందుకు రావద్దు వచ్చి తీరుతాడు, నన్ను వద్దండి ఇక్కడే చేస్తాను. ఎలాను మత్స్యాభివోధృతవు, నీవు లేకుండా నేను కాని సీతమ్మ కాని నీటిని విడిచిన చేపలలాగా కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోతాము, బతకడేము. చేప నీవులో ఉంటూ అవుతుంది, బయటపడిస్తే బతకలేదు. మాకు నీవయ్యా నీరు, నీవు నారాయణుడు కదా, మేము నారములు నువ్వు అయినా, లేదా నీవు నారములు మేమైనా రెండో కాదు కదా. పరమాత్మ నీటిలో ఉన్నాడు, నీరు పరమాత్మలో ఉంది. కాబట్టి మేమంతా నీతోనే ఉంటాం, నీలోనే ఉంటాం. నీవు లేకుంటే బ్రతకలేము, నీవు లేకుంటే బ్రతకలేమని చెప్పిన వాడు లక్ష్మణస్వామి. అదే భరతుడు, పొద్దునైనా నీవు పరిపాలించు నేను వచ్చేదాకా నాన్నగారు చెప్పారు కదా, నాన్నగారి మాటను అబద్ధం చేయవద్దు. అలాగేనండి, రాముడు తన వెంట ఉండవలసిన అవసరం లేదు భరతుడికి, రాముని ఆజ్ఞించారు. రాముని గుణాలను తలుచుకుంటూ బతుకుతాడు భరతుడు. ఎంత గొప్పవాడండి భరతుడు, మహానుభావుడు భరతుణ్ణి ఎంత గొప్పవాడో మనకు రామచంద్రుణ్ణి తీసుకొని వద్దామని వెళ్ళినప్పుడు గుబుడు భరతుని గురించి ఒక మాట చెప్తాడు. గుబుడు గారు వాల్మీకి చెప్తాడు, ముగ్గురికి మూడు మాటలు ప్రయోగించాడు. ఏమిటి? భరతాయ అప్రమేయాయ గుహో గహన గోచర ఆచక్షే అథ సద్భావం లక్ష్మణస్య మహాత్మన. భరతాయ అప్రమేయాయ గుహో గహన గోచర. శ్లోకం చిన్నది, వ్యాఖ్యానం ఉంటా ఉంది. ఏమిటి ఇందులో? లక్ష్మణస్వామి, గుహుడు, భరతుడు మూడు పాత్రలు ఉన్నాయి కదా. ఏమన్నాడు? లక్ష్మణస్య మహాత్మన, లక్ష్మణుడు మహాత్ముడు, భరతుడు అప్రమేయుడు, గుహుడు గహన గోచరుడు. ఏమర్థం? ఇక్కడ చదవండి. లక్ష్మణస్వామి మహాత్ముడట. మహాత్ముడంటే మహాన్ ఆత్మ ఎస్య, లేదా మహాన్ ఆత్మని ఎస్య. గొప్పవాడు ఎవడి మనస్సులో ఉన్నాడో వాడు మహాత్ముడు. మహాత్ముడంటే గొప్ప మనసు ఉన్నవాడు గాను గొప్పవాడిని మనస్సులో దాచుకున్నవాడు మహాత్ముడు. ఎవరు గొప్పవాడు? పరమాత్మ. పరమాత్మను మనస్సులో దాచుకున్నవాడు మహాత్ముడు. లక్ష్మణస్వామి ఎంత గొప్పవాడంటే నిరంతరం రాముడే అతని మనసులో ఉంది. రాముడే అటువంటి మనసులో ఉన్నట్టు గుహుడికి ఏమి తెలుసు? చక్కని ఘట్టం సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి బయలుదేరి మొదలు వచ్చారని గుహుడి దగ్గరికి వచ్చారు. సరే గుహుడు ఆకులు అడములు పర్ణములతో చెయ్యి తయారు చేశారు. సీతారాములను. వారు పడుకున్నారు శయ్య మీద. లక్ష్మణ స్వామి ధనువు పట్టుకుని వారి చుట్టూ తిరుగుతున్నాడు. దృశ్యం అర్థం చేసుకోండి, లక్ష్మణ స్వామి చుట్టూ గుహుడు ఆయుధం పట్టుకొని తిరుగుతున్నాడు, గుహుని చుట్టూ గుహుని సైన్యం తిరుగుతున్నది. తతస్వాహం ఉత్తమ చాపృత శిరోభవం పత్ర సయత్ర లక్ష్మణ అతంధితై జ్ఞాతి ఆత్మకర్ముకై. ఏముంది గొప్ప అనుకుంటున్నాడా? తతస్వాహం ఉత్తమ బాణ చాపృత, నేను ఉత్తమమైనటువంటి బాణమును ధనస్సును పట్టుకొని స్థితోభవం ఉండి తిరుగుతున్నాను. ఎక్కడా? సయత్ర లక్ష్మణ. చెప్పాడు గుహుడు, స్వామి మీకెందుకు శ్రమ? మా సైన్యం ఉంది, మేమున్నాం, ఈగ రమణులు వాడనీయం, సీమ కూడా రాదు, తెల్లవాళ్ళు కాపాడుతాం, మీరు విశ్రమించండి. ఇప్పుడు ఏమన్నాడు? మహారథయ్యాదేనో వేట, అంత మహామహా గొప్ప పడుకుల మీద పడుకోవలసిన సీతారాములు గడ్డి మీద పడుకుంటే చూచిన నాకు నిద్ర పడుతుందని నా మనస్సు క్షోభించడం లేదు. నిద్రలా వస్తుందయ్యా? నిద్ర వస్తే పోయేవాణ్ణి, నాకు నీ మీద ఎలాంటి అపనమ్మకం లేదు, నువ్వు బాగా కాపాడుతావు నాకు తెలుసు. నేను నిద్ర పోలేనే, అందుకే తిరుగుతున్నాను. మరి నేను చూసినప్పుడు నువ్వెందుకు నువ్వు పడుకో? మీరు మాట తీసుకురండి, గౌరవించింది మేం కదా మా ధర్మం. మీరు రాముణ్ణి కాపాడుతున్నా, నిన్ను రాముణ్ణి మీరు చూసుకోవాలి, నా బాధ్యత. సరే మీరు ఉన్న మరి వాళ్ళు ఎందుకో? వాళ్ళకు నేను రాదు లేదండి, రాజుగారు మేలుకొని ఉంటే సైన్యం జరగదుమే. ఆలోచించండి, ఎంత చమత్కారంగా మొత్తం సన్నివేశాన్ని వారి మీకు చిత్రించాడంటే అందులోని రహస్యార్థం అర్థం చేసుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది. గుహుడు ఏమో భరతుడు పొరపాటు అయోధ్యకు వచ్చి ఉండి రాదు రాదు నేనే అవుతున్నాను, అక్కడికి మా అన్నగారు తమ్ముడు అందరూ వచ్చి ఉంటారు, ఏదో ఈ దగ్గరే ఉంటారు కదా, ఒక చూపు చూడు అని విజయని పంపింటే భరతుడు, మరి గుహుడు వాళ్ళని ఏమైనా చేస్తే? గుహుడి మీద నమ్మకం లేకుండా లక్ష్మణస్వామి కాపుల చేస్తుంది. లక్ష్మణుడు మాత్రం గ్యారంటీ ఏంటి? భరతుడికి తమ్ముడే కదా, సీతారాములను ఏమైనా చేస్తాడో ఏమో. లక్ష్మణస్వామి గుహుడు కాపురపిస్తున్నాడు. వీళ్ళిద్దరూ రాజకొంచెం వాళ్ళే కదా, మా రాముడిని ఏం చేస్తారో అని సైన్యం కాపురపిస్తుంది. లక్ష్మణస్వామిని గుహుడు, గుహుణ్ణి సైన్యం, ఎవరికి వారు మారాముడు మారాముడు మారాముడని ఒకరినొకరు అనుమానించుకుంటూ స్వామిని కాపాడారు. ఎక్కడుందన్నమాట? తతస్వాహం ఉత్తమ చాప బాణ చుతుస్థితోభవం తత్ర సయత్ర లక్ష్మణ. విధంగా రాముడికి కాపురా ఉండదలుచుకుంటే ఎక్కడుండాలి గుహుడు? రాముడి దగ్గర ఉండాలి కదా, ఎక్కడున్నాడు? లక్ష్మణ దగ్గర ఉన్నాడు. నీ కాపురా ఇక్కడనా ఎక్కడా? నిజంగా నీవు లక్ష్మణ రాముడినే కాపాడకు రాముడు చూసేవు లేదు. రాముడు సీతారాముడు, వారి చుట్టూ లక్ష్మణుడు, వారి చుట్టూ గుహుడు, గుహుడి చుట్టూ సైన్యం. అంటే రాముడి మీద అందరికీ ప్రేమే, మనం చెప్పున్నాం కదా, కశ్చైక ప్రియ దర్శన. నిరంతరం రాముడు లేకుండా ఎవ్వరూ బ్రతకలేరు, రాముణ్ణి చూడకుండా ఎవ్వరూ ఉండలేరు. అంతటి రాముణ్ణి తన మనసులో పెట్టుకున్నవాడయ్యా లక్ష్మణస్వామి. అందుకే లక్ష్మణస్య మహాత్మన. ఇది అర్థమేమిటి? గుహుడు లక్ష్మణుని యొక్క మంచి భావాన్ని భరతుడికి చెప్పాడు. భరతుడు వచ్చాడు కదా, ఎలా ఉన్నారయ్యా వాడంతా ఏం చెప్పవంటారు రమణస్వామి ఏమనుకున్నారండి? ఎంత ప్రేమండి రాముడి మీద, ఎంత నిద్రపోలేదండి, నేను చాపలా చేస్తానా ఒప్పుకోలేదండి, అంటే నీకు నామయోగం చేసి డౌటే ఉన్నట్టుంది. ఆయనే కాపాడాడు. ఇది పై కర్మ లక్ష్మణస్య మహాత్మన. అతని మనస్సులో రాముడే ఉన్నాడండి. ఏమిటి ఎక్కడుంది అన్నమాట? సద్భావం. సత్ అంటే ఎవరు? పరమాత్మ ఏం సత్ చిత్తు ఆనందం కాదు, సద్భావం. పరమాత్మ ఉనికి, లక్ష్మణుడు పరమాత్మలోనే ఉన్నాడు, లక్ష్మణుడిలో పరమాత్మే ఉన్నాడు. పరమాత్మను మనస్సులో దాచుకొని ఉన్నాడు కాబట్టే మహాత్మ. ఇక భరతుడు లాంటి వాడు, భరతుడు వచ్చాడు కదా, నాకు రాజ్యం ఉండు, రాజ్యం రావడానికి ఇస్తాను, ఎలాంటి వాడు భరతుడు? భరతాయ అప్రమేయాయ. కనీసం లక్ష్మణస్వామిని మహాత్మా ఓ మాటతో చెప్పవచ్చు, కొలవచ్చు, ఇలా ఉన్నాడని సద్భావం చెప్పవచ్చు. మరి భరతుడు, భరతుడు ఇంతటి వాడని కొలవటానికి మనకు అందరు అప్రమేయ. మేయ ప్రమేయ అప్రమేయ మాతృ యోగ్య మేయ, కొలవటానికి తగినవాడు తగలివాడు లక్ష్మణస్వామిని. ఈయన మనస్సులో రాముడు ఉన్నాడని చెప్పవచ్చు, కానీ భరతుడికి మనస్సులో రాముడు ఉన్నాడన్న మాటకు రాముడు లేకుండా భరతుడు ఉండడు కదలేదు. మనసులో ఉన్నాడంటే అర్థం బుద్ధిలో లేదండి, ఇంకేదో అని చెప్పుకుంటాం. కానీ భరతునికి శరీరమంతా రాముడు, రాముడి జ్ఞాపకం లేకుండా భరతుడు ఉండలేడు. భరతుని భరతునికి రాముడినటువంటి భక్తిని లేదా ప్రీతిని ఇంత అని కొలవలేము. భరతాయ అప్రమేయాయ. మరి ఇంతకు చెప్తున్న గుహుడు గుహ గహన గోచర. సామాన్యార్థం గహనం అంటే వనం, అడవి. అడవిన తిరిగే గుహుడు ఇంత అని చెప్పలేని భరతునికి అంత గొప్పవాడైనటువంటి యొక్క మంచి మాట చెప్పాడు. ఈ అర్థం మామూలు అర్థం. కానీ గహనం అంటే అడవి. అడవి అంటే ఏమిటి? బ్రహ్మవనం బ్రహ్మ సవృక్ష ఆసీ లేదని చెప్తుంది. వనం అంటే పరమాత్మ పరమాత్మ వనము, అందులో ఉండేవాడు. లక్ష్మణుడి కంటే భరతుడి కంటే గుడు గొప్పవాడు. ఎందుకు తెలుసా? లక్ష్మణుడి మనస్సులో రాముడు ఉన్నాడు, భరతుడికి మొత్తం రాముడే ఉన్నాడు, గుహుడు రాముడిలో ఉన్నాడు. ఎవరు రాముడిని దాచుకున్నవాడు గొప్పవాడా? రాముడు దాచుకున్నవాడు గొప్పవాడు. రాముడు తన మనస్సులో గుహుడు ఉంచుకుంది, భరతుడు శత్రుఘ్నుడు రాముడిని తన మనస్సులో ఉంచుకుంది. రాముడిని తన మనస్సులో ఉంచుకున్నవాడి కంటే రాముడు ఉన్నవాడు గొప్పవాడు. అందుకే గుహో గహన గోచర. మనం చెప్పుకున్నా జ్ఞాపకం ఉందనుకుంటాను. గుహుడు ఆత్మ సమహ సఖ, తనంతటి వాడు అంటాడు శాస్త్రకారు. నా అంతటి వాడు రాముడు చెప్పాడు, గుహుడు నా అంతటి వాడు. గుహుడు ఇన్ని కానుకలు తీసుకొని వస్తే సఖే అస్మాభి దేయం న ప్రతిగ్రాహ్యం. నాయన మిత్రమ, మన క్షత్రియులంగా మన పని దానం, ప్రతిగ్రహం కాదు. క్షత్రియుడు దానం తీసుకోకూడదు, దానము కానీ. మనం క్షత్రియులం కదా, మన పని ఇవ్వడం తప్ప తీసుకోవడం కాదు అని అయినా అర్చితాశ్చైవ వృష్టాచ్య సర్వదా భవతా వయం. మేము నీతో చక్కగా పూజించబడ్డాం, నీ పూజకు మేము పరమానందం పొందాం. ఏం చేశాడు పూజ? తెచ్చాడు చాలా, ఒక్కడు తీసుకోండి. ఎలా మరి? పద్భ్యాం అభిగమాచ్చైవ స్నేహ సందర్శనేనచ నీ కాళ్లతో నీవు నడిచొచ్చావు. నా దగ్గరికి నీ కాళ్లతో నీవు నడిచొచ్చావు. అందరు ఎలా వస్తాడు? నేనే కలవడొస్తున్నా అని చెప్పాలా? మనం వస్తున్నాం కదా దేవాలయానికి, మన కాళ్ళతో నడిచిస్తున్నావా? ఇంకో రెండు కాళ్ళు, లేకపోతే ఇంకో నాలుగు కాళ్ళు, ఆరు కాళ్ళు చాలా ఉన్నాయి. పరమాత్మ ఇష్టలేనికి మన కాళ్లతో మనం నడిచి వస్తే ఆయన పూజ. మనకు పరమాత్మ పాదాలు ఇచ్చినది తన దగ్గరికి నడిచి రమ్మని, నడిపించుకొని రమ్మని కాదు. గుహుడు నడిచి వచ్చాడు. అందుకే బాగా పూజించామయ్యా. ఈ ఇలాంటి ఘట్టాలలో గుహుని గురించి చెప్పాడు, చెప్పుకున్నాను. లక్ష్మణస్వామిని చెప్పాడు, భరతస్వామిని చెప్పాడు, శత్రుఘ్నుణ్ణి చెప్పాడు. వీళ్ళందరికంటే సీతమ్మ గురించి చెప్పాడు. అరణ్యానికి వెళుతున్నాను, త్వయాని వస్తవ్య దైవ భామిని అహం గమిష్యామి వరస్య మూలం, త్వయాని వస్తవ్య దైవ భామిని. మా నేను అరణ్యానికి వెళుతున్నాను, మా నాన్నగారు చెప్పారు, నాన్నగారి మా దగ్గర నా ధర్మం. నేను అన్నిటి పోయేవాడిని కాదు. మరి నాన్నగారు అమ్మగారు పొమ్మన్నారు, నేనేం చేస్తాను? నువ్వు ఇక్కడే ఉండు. ఏమంది సీతమ్మా ఉంటానండి? నీకెవరు చెప్పారయ్యా? ఆత్మాది దారా సర్వేషాం దార సంగ్రహవర్తిన రామ. ధర్మం నీకు నేను చెప్పాలి. భార్య చెప్పి ఆత్మ నువ్వే. నేను నిన్ను అడవికి పొమ్మన్నారంటే నన్ను పొమ్మన్నారు. అంత నీకే నమ్మకలేదు రవి. నీళ్ళు లేకుండా నువ్వేలా పెడతావయ్యా? నీవు ఏమీ అనుకుంటున్నావేమో. నీకు నేను భారం కాను, నిన్ను ఇబ్బంది పెట్టను, మరి ఎందుకు వస్తావు? నువ్వు పరమ సుకుమార పాదం అయ్యాడివి. నీ పాదాలు కింద పిడికి కందిపోతాయి. అరణ్యానికి పోతున్నావు కదా, అందులో ఇప్పుడే అన్నావు వానప్రస్థం ఉంటాను, వ్రతం ఉంటాను, నీవే ఉంటాను, పాదరక్షలు ఉంటాయో లేదో డౌట్. చెప్పులు కూడా లేకుండా నడుస్తుంటే నీ కాళ్ళకి ఎన్ని ముగుచుకుంటాయో. నేను నీకంటే ముందు నడుస్తాను. అజ్లతః తవ గచ్ఛామి మృద్గంతి కుశకంటక. ఎందుకు పోతానంటే దారిలో పడి ఉన్న గర్భలను ముళ్ళను వేరి అవతల పారేసి నేను ముందుకు వెళ్తాను. నీవు లేక నడుచుకుంటురా. నీ సేవకు వస్తానయ్యా, నాకు నువ్వేమో చేయాలని కాదు. నీ పరమాత్మ పాదాన్ని ఎంత సుకుమారాలండి తెలుసు కదా. సప్రేమ భీతి కమలాకర పల్లవాప్యాం సంవాహనేపి సపది క్రమమాదానవు. తరముని కూర్చుండాలి. కాంతవు అవాను మనస గోచర సౌకుమార్యవు శ్రీ వెంకటేశ శరణవు శరణం కపండి. ఏం చెప్పాడు? పరమాత్మ పాదాలు ఎంత సుకుమారములో చెప్పాడు. సప్రేమ భీతి కమలా కర పల్లవాభ్యాం సంభావనిపి. అమ్మవారికి తన భర్త మీద ప్రేమ పుట్టి కాళ్ళు ఒత్తుదామని ఉంటుందట పాపం. ఏమోలే, నీవు తాగినా కాడు కండిపోతాయేమో, మండి భయపడుతుంది. సప్రేమ భీతి కమల కర పల్లవాభ్యాం భయపడుతుంది అంటే మరి అమ్మవారు అంత మొదట సుకుమారుడు కదా. ఆమె ఇంతకంటే సుకుమారుడు. ఒక మహానుభావుడు చెప్తాడు, మనం చెప్పుకున్నాం పరాశర పట్టడం చెప్పుకున్నాం, శ్రీ కూడా అక్కడ చెప్పుకున్నాం కదా. అందులో పాదాలు పుదమేవ పంకజ రజ చేతి పుషాలోకనై అంగద్రాణి అతాంబ సాహస విధి నీరారవిందాలి. అమ్మవారు కాలు కింద మోపితే కందిపోతుందన్న భయంతో పాడ కింద ఒక పద్మం పెడతారట భక్తుడు. అమ్మ పద్మం మీదకి అడుగు పెడుతుంది, పద్మం మధ్యన కుప్పడి ఉంటుంది, కింజరగా ఉంటాం మనం, అడి కూర్చుకుని అమ్మవారికి అడుగు కాయబడుతుంది. అమ్మవారికి దాసీ జనము శుభ్రంగా స్నానం పోసి, నలుగు పెట్టి స్నానం పోసి, మేకప్ చేసి, ఆభరణాలు పెట్టి, అలా కూర్చోబెట్టి, ఆహా మా అమ్మ ఎంత బాగుంది అని పొడపాటున కాస్త రెప్ప వేయకుండా చూస్తారు. చేతి చూసి ఆలోకనైకి అంగతిరాని దాసీ జనం చూపు శరీరంలో ఏ భాగంలో పడుతుందో అక్కడ కమిలిపోతుంది. అంత సుకుమారుడు, ఇంత సుకుమారుడాలైన అమ్మవారు కూడా పరమాత్మ పాదాన్ని తాకటానికి వెనక ఉండాలి. నా భర్త కదా, కొంచెమైనా మెల్లగా అవుతుందండి అని అలా చేయి తగిలిస్తే కమలాకర పల్లవాప్యాం సంవాహనేపి సపది కలమమాద కానమా అంటాడు స్వామి. అంత సుకుమార పాదం నిధి అడిగే గడిచిపోతే నేను సహిస్తానయ్యా, నిండుదా నేను నీకు ముందర ఉంటాను, నీ ముందర ఉండి కుశకంటకాన్ దర్భలను ముళ్లను వేయి పాడేస్తూ నేను ముందరుంటాను. కేవలం సంస్కృతం వస్తే ఈ పదానికి అర్థమని, కొంచెం శాస్త్రం కూడా వస్తే ఇంకా చాలా రోజుకి అర్థం. ఏమిటది కుశకంటకా? కుశం అంటే గర్భం నాకు తెలుసు. ఎందుకు గర్భరని? కు అంటే భూమి, చేతి ఉండేవి భూమి మీద మొలిచేవి అర్థం గర్భలు. కానీ చేతి అంటే నిలిచేవారు, పడుకునేవారు, భూమి మీద పడుకునేవారు అంటే అధశయనం వ్రతం ఉంటుంది కదా. ఎవరు వాడారు? మునులు ఋషులు. కుశములు అంటే మునులు, వారికి కంటక. మునులకు బాధ కలిగించే రాక్షసులను వేడుకుంటూ నేను ముందు వెడతాను, నువ్వు వెనకరా. ఆ వచ్చింది అందుకేని, ఎవడు రాముడు రాడు, అమ్మ ముందు వస్తే తన వెంట వచ్చి అందరినీ ఉండాలని వచ్చింది సమర్థించుకోబోయాడు. కాబట్టి నీవు లేకుండా నేను ఉండను, చివరికి మనం చెప్పుకున్నా చెప్పుకుంది అనుకుంటాను. ఏముంది, రామ రామాతరం ప్రాప్తి స్త్రియం పురుష విగ్రహం. ఇంత చెప్పినా నన్ను నీవు తీసుకొని పోనంటే సీతమ్మను అయోధ్యలో విడిచిపెట్టి రాముడు వెళ్ళాడా? మీ మామగారు, మా నాన్నగారు, అయ్యో అనవసరంగా మా అమ్మాయిని అబ్బాయి వేషంలో ఉన్న అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశానా అనుకుంటాడు. పోతిపోండి, ఎవరికి పోతాను కదా. అంత మాటని మరొక మాటను, యస్వయా సహస స్వర్గ నిలయ యస్వయా విన. స్వామి నీ ఉన్న చోటే నాకు స్వర్గం, నీవు లేని చోట నరకం. ఇదే మాట లక్ష్మణ స్వామితో సుమిత్ర అంది. అరణ్యానికి వెళుతున్నారంటే అందరూ ఏడ్చారు, ఒక్క సుమిత్ర తప్ప అని ఏడవారు. అంటుంది లక్ష్మణ స్వామితో, సృష్టస్త్వం వనవాసాయ, లక్ష్మణ నీవు అరణ్యవాసం కోసమే పుట్టావయ్యా అంది. వారిని అంటారండి అనండి. అందులో చమత్కార అర్థమేమి తెలుసా? వనవాసాయి అంటే వనం ఎప్పున, వనం అంటే బ్రహ్మ, పరమాత్మ నివాసంగా పుట్టావు కదా. ఎవరు ఆయనుడు గారు? ఎవరుంటారు మీద? ఆయనే ఉంటారు. మీ దృష్టి ఆయన కోసం ఉండదు ఆయన రెండో అర్థం. ఆమె అలా చెప్పి రెండు మూడు మాటలు చెప్పింది, చక్కని మాటలు చెప్పింది. అడవికి వెళ్ళిన తర్వాత నేను జ్ఞాపకం వస్తాను, నేను మా అమ్మాయి నాన్న జ్ఞాపకం వస్తారేమో, మీ ముందే అయోధ్య జ్ఞాపకం వస్తుందేమో. అందరూ అడవిలోనే ఉన్నారు. రామం దశరథం విధి మాం విధి జనకాత్మయ అనగారు ఎక్కడ పితృ సమానాన్ని శాస్త్రం పెద్దన్న గారంటే తండ్రి లాంటివాడు రాముడు అన్నగారే కదా రాముని దశరథుడిగా భావించు మాం విధి జనకాత్మయ అన్న భార్య వదినంటే తల్లి సీత మనం నన్నుగా నన్నుగా భావించు అయోధ్య అడవి విధి అరణ్యాన్ని అయోధ్య అనుకో నీకేం లోటు వీళ్ళు హాయిగా వీళ్ళు ఇంకేనా సుమిత్ర ఇంత చిన్న మాట చెప్తుందా రక్షణస్వామికి అవసరం జరగదా పరమాత్మకు నివాసమురాన్ని సుమిత్ర దశరథుడిగా రాముడిని భావించు సీతగా సీతను నన్నుగా భావించు అడవి అయోధ్యగా భావించు అంటే పాత్ర కౌతిత్యం లేదు చదువు కొద్దిగా సంస్కృతం రావాలి వస్తే రామం దశరథం విధి సంస్కృతంలో దశ అంటే పక్షి దశరథం పక్షి రథముగా గలవాడు అంటే పక్షి వాహనుడు ఎవరైనా రాముడు నీ అన్న కాదురా నాన్న సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రాముణ్ణి శ్రీమన్నారాయణుడిగా భావించు మామిద్ది జనకాత్మయం జనకాత్మజ సీత ఉందే ఆమె వజన కాదు మా రమ మంగళ దేవత ఇందిరా లోకమాత మా అంటే లక్ష్మి సీతమ్మను లక్ష్మిగా భావించు అయోధ్యం అటవీ విధి అరణ్యాన్ని అయోధ్య అయోధ్య నామ సా దేవానాం పూహు అంటుంది వేదం అయోధ్య అంటే వైకుంఠం అరణ్యాన్ని వైకుంఠం అనుకో రాముడు మీ అన్నగారు కాదు రాముడు శ్రీమన్నారాయణుడు సీతమ్మ లక్ష్మి అడవి వైకుంఠము గచ్చతాత యథాసు హాయిగా వెళ్ళు అంతేకాదు రామచంద్రుణ్ణి మాత్రం నీ ముందు పంపకు నువ్వే ముందు నడు రామే ప్రమాదం మాకాశీ పుత్ర భ్రాతరి గచ్చతి అన్నగారు వెళుతుంటే మాత్రం పొరపడకు ఏమరపాటు చెందకు అదేం మాట మనకేం అర్థం కాదు కదా రామచంద్రుడు నాలుగు రకములుగా నడుస్తాడు శార్దూల వృషభోపమ గజసింహగతి వీర ఏడుగా నడుస్తాడు సింహంగా నడుస్తాడు పెద్ద పుల్లా నడుస్తాడు మగించిన నడుస్తాడు ఎద్దులాగా నడుస్తాడు కోడేటానే నడుస్తాడు ఇంత అందంగా నడుస్తుంటే ఆహా మా అన్నయ్య ఎంత బాగా నడుస్తున్నాడని చూసుకుంటూ కూర్చున్నాం అనుకో మీ భక్తి ఏమిటండి భక్తికి సౌందర్యం విరోధి చూడు రాముడు లేదా పరమాత్మ చాలా అందంగా ఉన్నాడు పరమాత్మ అందంగా ఉన్నాడు కాబట్టి నేను పూజిస్తాను కరెక్టా సౌందర్యారాధన భక్తికి విరోధము భక్తికి వేరే కారణం వద్దు భగవంతుడు కాబట్టి భక్తి ఎందుకు రాముడు ఇష్టమో భగవంతుడు కాబట్టి అందంగా ఉంటాడు కాబట్టి అందంగా నడుస్తాడు కాబట్టి భక్తికి ప్రేమకు కారణం చెప్పితే అది స్వచ్ఛమైనది కాదు అందుకే సుమిత్ర రామే ప్రమాదం మాట్లాడి పొరపడకు నడుస్తుంటాడు అందంగా నడుస్తాడు రాముడు నడుస్తుంటే ఆకాశంలోని అప్సరసలు సిగ్గుపడి నడక మానారంటాడు పద్మపురాణంలో అంతటి అందగాడు అంత అందంగా నడిచేవాడు అలాంటి వాడు నీ ఉండాలంటే నువ్వే నడుస్తావు సేవ చేస్తావా జాగ్రత్త ఈ సంఘటనతో సుమిత్ర పాత్ర ఎంత గొప్పదో మనకు అర్థం ఒకటి చెప్పుకుంటున్నాం కదా లక్ష్మణస్వామి సీతమ్మ ఇక్కడి నుంచి కొంచెం ముందరికి పోదాం సీతమ్మ నీవు లేకుండా బ్రతకలేను నీవు లేని చోటు నాకు నరకము నీవున్న చోట స్వర్గము నీతో పాటే ఉంటాను, నన్ను తీసుకుని పోకుంటే మా నాన్నగారు నిన్ను అమ్మాయి అంటాడు. ఇన్ని చెప్పింది కదండి కదా, మరి రాముడు లేకుండా ఎందుకుంది? సీతమ్మ ఏ రాముణ్ణి వెంట ఉండాలందో అదే రాముణ్ణి పంపించేసింది. మనం చెప్పుకున్నాం కదా, రామారామ బంగారు వేడి చాలా బాగున్నాయా తీసుకొనిరా, జీర్ణమకు వచ్చి చెయ్యను. పరమాత్మ నీ వెంట ఉంటానన్నది ఇద్దరం పెడదాందా అందా అనలేదు, నువ్వు పెట్టి తీసుకురా. తనకు కావలసిన మరొక వస్తువును చెంబని పరమాత్మ తన నుండి దూరంగా పంపించేవారు భక్తుడేనా? ఒప్పుకున్నామా? మనందరం ఏం చేస్తాం అప్పుడప్పుడు, ఎప్పుడు కొబ్బరికాయ కొడతాను ఎందుకు, మా అబ్బాయి పాస్ అయితే, మా అమ్మాయికి పెళ్ళమన్న ముదిగితే నీ కళ్యాణం చేయిస్తాను, ఇదంత భక్తే. పరమాత్మ సేవకు స్వార్థ ప్రయోజనాలు ఏనాడు కారణం కారాదు. భగవంతుణ్ణి భగవంతుడి కంటే భిన్నమైన దాన్ని కోడి సేవించేవారు భక్తులు కారు. నీ వెంట ఉంటాను, నీ కోసం వస్తాను, నీ కాళ్ళు కంగకుండా ఎమ్మ దగ్గరుండి చూస్తాను, నువ్వు వెళితే మా నాన్న ఏమనుకుంటాడు, నువ్వు లేని నాకు నరకం, ఇన్ని కబుర్లు చెప్పి లేడీ బాగుంది రామా పోయి తీసుకురా అండి. అవునా? నిన్నేమంటారు? భగవత్ అపచారం, పరమాత్మ కంటే భిన్నమైన వస్తువును కోరటం భగవంతుడికి అపచారమే కదా. దాని తర్వాత భగవంతుని భక్తుల్ని కూడా పొమ్మంది, రాముడికి ఏదో హాని కలిగింది నీవు వెళ్ళు. కలగదు తల్లి, ఎస్త్రాయే త్రిజానతి కథం త్రాహీతి సబ్రూయా. మూడు లోకాలను కాపాడే పరమాత్మ నన్ను కాపాడమంటారా? ఇది రాక్షస మాయ. ఎవరో అన్నారు నీవు దిగులు పడకు తల్లి అంటే, మనం చెప్పుకున్నాం కదా చాలా దుర్భాషలు మాట్లాడి అతన్ని పంపింది. అంటే మన భాషలో భగవంతుడు దూరంగా ఉన్నా మన దగ్గర భగవంతుని భక్తుడు ఉంటే మనకు ప్రమాదం లేదు, వాడు చూసుకుంటాడు. పరమాత్మను పంపించి పరమాత్మ భక్తుల్ని పంపిస్తే మనకు మనముగా మనస్సుకు లొంగియామన్నాము. అంటే ఆనాడు నమస్కారంతో నేను నీ వాణ్ణి, నాకు నేను కాదు, నేను నీ కోసమే, నేను పుట్టినది నీ కోసమే, నీ కైంకర్యం కోసమే, నీతోటే ఉంటాను, నిన్ను విడిచి వర్కలేను అని చెప్పిన సీతమ్మ అంటే జీవుడు ఒక్క బంగారు వేడిని చూచి మృగం అంటారు. తనేమంటాం? మృగం. మృగం అంటే ఏమిటి? వెతికేది అంటే ఏమిటి? ఆశ కదా, మనం చేస్తాం ఆశ ఉంటే మృగం అంటే ఆశ. మానవుడు ఆశకు లోనైతే పరమాత్మను విడిచిపెడతాడు కదా. సాంసారికమైన విషయ భోగముల ఎందు ఆశ ఉన్న జీవుడు భగవంతుడు అయిపోయాడు. అదే పని సీతమ్మ చేసింది. భగవంతుడు వెళ్ళిపోయాడు, భక్తుడు వెళ్ళిపోయాడు, సరే వాడు వచ్చాడు తీసుకొని పోయాడు, ఒప్పుకుందాం. భగవంతుడి కంటే దూరం కావటం మనకు బాగా తెలిసిన విద్య కదా, తరుపుతుంది. అందులో చాలా ప్రలోభాలు ఉన్నాయి. ఉన్న వాటిలో ఏ ఒక్కదాన్ని మనం నమ్ముకున్నా కానీ స్వామి దూరమవుతాం, చాలా ఈజీ. కానీ మళ్ళీ స్వామి దగ్గరికి పోవటం మనం పోగడమా? భగవంతుడి నుంచి దూరం అవుతాం కానీ భగవంతుడికి మనం చేరువ మనముగా కాలేము. మరి ఎవరు చేయాలి? ఆయనే చేయాలి. అందుకే రావణాసురునితోటి లంకకు వెళ్లిన సీతమ్మను వెతకడానికి రాముడు బయలుదేరి కదా. గమనించండి, వెళ్ళటం సీతమ్మ పని, తాను వెళ్లి తీసుకొని రావటం రాముడి పని. అంటే సంసారంలోకి రావటం మన పని, సంసారం నుంచి ఆయన దగ్గరికి తీసుకొని పోవటం ఆయన పని, మన పని కాదు. మనం వెళ్ళాం, నీకు అవసరం ఉంటే రావయ్యా తీసపో. పరమాత్మే వచ్చి తీసుకొని పోవాలి, మనం వెళ్ళలేము. పరమాత్మ సీతమ్మను వెతుక్కుంటూ బయలుదేరాడు కదా, మీకు తెలుసు. ప్రధానమైనటువంటి ఘట్టం మనకు ఇంకో మహాపాత్ర ఉంది, జటాయువు అంటారు. చాలా గొప్పవాడు కదా, ఎంత గొప్పవాడు, దశరథుని కంటే గొప్పవాడు, జనకుని కంటే గొప్పవాడు, లక్ష్మణుని కంటే గొప్పవాడు. తెలుసా ఎందుకో? అతని ప్రవేశమే ఒక అద్భుతం. సీతారామ లక్ష్మణుడు అగస్త్య మహర్షి యొక్క ఆజ్ఞతో పంచవటి ప్రాంతానికి వచ్చారు. పంచవటి అంటేటి వటం అంటే మర్రి చెట్టే కదా, ఐదు మర్రి చెట్లు ఉంటాయి. లేదు మనకు మర్రి చెట్టు, మనం చెప్పాను చూడండి, మర్రి చెట్టు, రాగి చెట్టు, జువ్వి చెట్టు, అలాగే మారేడు, ఉసిరి, వీటిని పంచవటములు అంటారు. అవన్నీ కలిసి ఒక చోట ఉంటాయి. ఒక్క మర్రి చెట్టు మాత్రం విడిగా పెద్దగా ఒక చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టుకు ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో పంచవటి ఉంది, అక్కడ నీవు ఆశ్రమాన్ని ఏర్పరచుకోని అగస్త్యుడు చెప్పాడు. అగస్త్యుడు ఇచ్చిన అడ్రస్ ప్రకారం సీతారామ లక్ష్మణులు వెళుతున్నారు. మర్రి చెట్టు కనబడింది. ఎందుకు ఆ చెట్టు గురించి చెప్పాడు అగస్త్యుడు? ఆ మర్రి చెట్టే జటాయువుకు నివాసం, అక్కడ వాడున్నాడు. జటాయు ఎవరిని, ఏ వంశం వాడిది? గద్ద గరుడ వంశం కాదు, సేని, సేనం, గురుద్రం, గద్ద అంటారు. శకున శాస్త్రంలో ఎందుకు పనికి రానిది గద్ద? మనం ప్రయాణానికి బయలుదేరినప్పుడు కొన్ని కనపడాలి, కొన్ని వినపడాలి. కొన్ని కనపడకూడదు, వినపడకూడదు. రాసభస్య రవశ్రేష్ఠ అంటాడు. మనం ప్రయాణానికి బయలుదేరితే గాడిద అరుపు వినరావాలి, శుభం. గాడిద కనబడితే వెనక మళ్ళా శృగాలస్య దర్శనం, నక్క కనపడాలి, నక్క అరుపు వినబడకూడదు. నక్క అరిచింది ఇంకా కూర్చో. గరుడస్య ఉభయం శ్రేష్టం, గరుడ పక్షి కనపడ్డా మంచిదే, దాని అరుపు వినపడ్డా మంచిదే. గురుధ్రస్య నచోభయం, గడ్డ కనపడకూడదు, అరుపు వినపడకూడదు. అపజయం. సీతారామ లక్ష్మణులు పంచవటిలో ఆశ్రమాన్ని ఏర్పరచుకోవటానికి కొంతకాలం ఏడాదో ఆ నెలలో ఉండటానికి వస్తున్నారు. ఏదో చల్లగా భార్య పిల్లలతో ఉండేవాడికి నామహిందు చూపెట్టాలి, మంచి శాతమాట దొరికితాయి, చాలా గొప్పవాడు అనుకొని కింద ఉన్నవాడు చెట్టు కొఠారు కొమ్మలపై కూర్చున్నాడు. కనపడద్దు, గడ్డం చూడకూడదు. అందులో రాముడు 4 గుణాలు అనుకుంటున్నాడు. ఇంటికి వచ్చిన బాధ ఎలాగైతే గడ్డ కనపడకూడదనేది శాస్త్రము, అరణ్యంలో నడుస్తున్నవాడు అన్ని వైపులా చూసుకుంటున్నాడు. 4 దిక్కులా చూడాలి, పైన చూడాలి, కింద చూడాలి, పోవాలి. ఎక్కడికి ఏం పడుతుంది అడివేదండి, మృగాలు కావచ్చు, చెట్ల మీద పెద్ద పెద్ద పాములు ఉంటాయి మీద పడవచ్చు. అంటే అన్ని వైపులా చూసుకుంటూ వెళ్ళాలి, అది వాణిశాస్త్రం. రాముడు ఇలా అలా చూశాడు, అక్కడ కనపడ్డాడు. అంటే గడ్డ కనపడింది, తలకాయ ఉంచుకొని పోవచ్చు కదా, కనపడితే సగం అపజపం పూర్తి అభిజనం కావద్దు. ఆయన మీరు ఎవరు అంటే పలుకు వినడం, గద్దను చూడాలి, ఎంతటి వరకు వినాలి, అప్పుడు మాత్రం పరిపూర్ణంగా అభిషేకం కాదు. అడిగాడు కదా ఆయన, నీ తండ్రికి ఫ్రెండును అన్నాడు. అంటే మన పాటలో అంకులం, మరి అంకులు కనబడితే ఊరుకుంటారా? యోగక్షేమాలు వాళ్ళ వంచాడు, వీళ్ళ వంచాడు, అన్ని చేసిపోయి జటాయి అంటాడు, ఇక్కడే ఉండవయ్యా, ఆశ్రమం కట్టుకో దగ్గరలోనే, నేను పక్కనే ఉంటాను కదా. ఎందుకు? సీతాంచ తాత రక్షించే, సీతకి ఏమైనా పొరపాటున ఆపద లాంటిది వస్తే నేను కాపాడతాను. నువ్వు కాపాడతావా? నేనుందా నీదేనా? నువ్వు ఎప్పుడు ఉంటావా? డైరీ పోవా? ఎప్పుడైనా పోతే నేను పోతే మా తమ్ముడు నాకు సలక్ష్మ అనే వాడు కూడా పోతే ఏమంటామండి? సీతను వంటిగా వదిలిపెట్టి నువ్వు వెళ్ళు, లక్ష్మణస్వామి వెళ్ళని, అప్పుడు ఆమెతో ఆపద వస్తే నేను కాపాడుతాను. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? మనకు శాస్త్రంలో ఒక మాట ఉంది, నర ప్రత్యుపకారార్థి విపత్తి మతి శంకరి. ఒక మహానుభావుడికి పెద్ద ఆపద వచ్చిందండి, చాలా గొప్ప కష్టం వచ్చింది, దాన్ని వాడు తీర్చుకోలేడు, చాలా బాధపడుతుందండి. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తన వాడు కదా, వాడికి సాయం చేశాడు, ఆపద తొలగించాడు. ఇప్పుడు మన పేరు చేశాడు కదా, థ్యాంక్స్ అండి బాబు, నేను మీ రుణం తీర్చుకోలేను, సంతోషం, నేను ఎప్పుడు మర్చిపోలేను, అంతవరకు బాగానే ఉంది. నీకు ఎప్పుడైనా ఇలాంటి ఆపద వస్తే నేను సాయం చేస్తాను. ఇప్పుడు ఏం కోరినట్టు? వీడికి సాయం చేసిన పాపానికి వంకటి లాభం రావాలి. ఇదంతా మీరేనా అండి? ఆ పని జరిగి చేశాడు. రాముడు బుద్ధిమంతుడైన బాలుడు, చెప్పినట్టు ఇంటాడు. జటాయువుకు అవకాశం ఇవ్వాలని వెళ్ళిపోయాడు కదా చిత్రమూర్తి, చెప్పడు చెప్పడుతున్నావు, కానీ కాపాడుతా అన్నవాడు రావణాసురుడు తీసుకొని వెళుతుంటే భయపడిపోలేదు, ఎదురుగా నిలబడ్డాడు. ద్వంద్వ యుద్ధం ప్రదాశ్యామి, యుద్ధాతిథ్యం ప్రదాశ్యామి రావణ అన్నాడు. సత్యవర్ణు పహద్వాణి జాతస్య మమ, నాకు 60,000 ఏళ్ళు, నేను వృద్ధుడిని, నీవు యువకుడవు, అయినా నన్ను కాదని క్షేమంగా బయటికి వెళ్ళలేవు. అదే వచ్చావు కదా, అది ఆతిథ్యం ఇస్తా. ఏమాతిథ్యం? యుద్ధాతిథ్యం ఇస్తాందా అన్నాడు. రావణాసురుడి పేరు చెప్పితే ఓడించాడు దగ్గర, అతను శ్రేణి చేయమాట అన్నాడు. ఏమన్నాడు? సత్యవర్ణ రహస్యాన్ని జాతస్య మమ కౌశిక, విశ్వామిత్ర నాకు 60,000 ఏళ్ళు, ఇప్పుడు పుట్టారు పిల్లలు, అలాంటి రాముడిని నేను ఇవ్వలేను. రావణాసురుడా, నేను కూడా రాలేను. రావణాసురుడిని పేరించే భయపడ్డాడు దశరథుడు. రావణాసురు ఎదురుగా ఉంటే కథలకు జాగ్రత్త, వెళ్ళలేవు, ఉత్తమాట కాదు. గుర్రాలను చంపాడు, సారథిని చంపాడు, రథాన్ని నిలగొట్టాడు, ధనువుని నిలగొట్టాడు, ఒళ్ళంత చీలాడు. రావణాసురుడికి విసుగు పుట్టి, చికాకు పుట్టి రథం కిందికి దూకాడు. సీతమ్మని తీసుకొని భూమి మీద దిగితే దేవతలందరూ, నువ్వు కూడా మనగాడమంటే మీ పేరు వింటే భయపడ్డాము, ఎంత చేసావు నువ్వు, ఇక మెచ్చుకున్నారు వాళ్ళంతా. రావణాసురుడు వేరే గత్యంతరం లేక చంద్రహాసంతో రెండు రెక్కలు ఖండించి వెళ్ళిపోయింది. అంతటితో అయిపోయిందా? సీతమ్మ అడిగింది జటాయువు, నాయనా నువ్వు వారించలేవు, నువ్వు నీకంటే బలిష్ఠుడు, బలీయుడు, నువ్వేం చేయలేవు, కానీ రాముడు వస్తే చెప్పు, సీతాం భరతి రావణ. సీతమ్మ ఒక జటాయువుకే కాదు, ప్రతి చెట్టుకు, ప్రతి పుట్టకు, ప్రతి జట్టుకు, ప్రతి నదికి చెప్పింది, భూదానికి చెప్పింది. క్షిప్రం రామాయశం సత్వం సీతాం భరతి రావణ, ఇది కూడా మంత్రం, శ్లోకం కాదు. మన వస్తువు ఏదైనా పోతే ఈ మంత్రాన్ని రోజు 1,000 సార్లు చొప్పున 40 రోజులు చేస్తే పోయిన వస్తువు దొరుకుతుంది. రామాయణం మొత్తం మంత్రాలే, మంత్రాలంటే హామహోం కాదు, పరమాత్మ ధ్యానం. చెప్పండి 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 అని అడిగింది సీతమ్మ. గోదావరిని అడిగింది, ఇది పర్వతాన్ని అడిగింది, చెట్టును అడిగింది, పుట్టని అడిగింది. సీతమ్మ ఎవరెవరికి చెప్పిందో రాముడు వాళ్ళందరిని అడిగింది. తెలుసు అశోక అశోక పనుదా చెట్టు ఎక్కడ చెప్పు, పర్వతమా చెప్పు, నెమిలి చెప్పు, ఏదో చెప్పు, ఏదో చెప్పు, ఎవరు చెప్పలేదు. ఒకసారి చెప్పలేదు. అక్కడికి వస్తే యా ఓటలివ ఆయుష్మన్ అన్వేషసి మహావని సా సీత మమచ ప్రాణ రావణేన ఉభయం కృతం. రాముని ఆయుష్మన్ చిరంజీవి అంటే పిలవడు, తండ్రికి మిత్రుడి కొడుకు కదా. ఆయన ఓటదిలాగా నీవు ఎవరిని వెతుకుతున్నావో ఆ సీతను నా ప్రాణాలను రావణాసురుడు హరించుకొని వెళ్ళాడు చెప్పాడు. సీతమ్మను ఓటకి అన్నాడు. అంటే ఇవ్వడంటే సకృత్ ప్రసూత ఓటమి, ఒకే పంట ఇచ్చేదాన్ని ఓటమి అంటారు. వరి గోధుమ పైరు చేస్తాం కదా, ఒక పంట వస్తుంది మడి కోసేస్తుంది, అరటి కూడా ఒక గెలరానే కోసేస్తుంది, ఒకే పంట ఇచ్చేది ఓటమి. సీతమ్మ కూడా ఒకే కనిపించి కదా, అందుకే ఆయన ఏమన్నాడు ఓటమి. అంతటితోనూ ఊరుకోలేదు జటాయువు, రాముణ్ణి ఓదార్చాడు. రావణాసురుడు గొప్ప పండితుడైన ఆయన, అందులో జ్యోతిష్ శాస్త్రం చాలా బాగా తెలుసు రావణాసురుడికి. తన వరకు వచ్చే వరకు మర్చిపోయాడు. మర్చిపోయాడంటే కరెక్టే, మంచి ముహూర్తమే చూసుకున్నాడు, కానీ ముహూర్తంలో మంచి ఏమిటో మర్చిపోయాడు. అదేంటి, మనం వెళ్ళాం ఓ బ్రాహ్మణుడి దగ్గరికి, కపి గారి దగ్గరికి, అయ్యా మా అమ్మాయి పెళ్లి ముహూర్తం పెట్టండి అన్నాం. ఆయన ముహూర్తం పెట్టాడు. ఆ ముహూర్తానికి వివాహం నిర్విఘ్నంగా అయింది. నెల రోజులు కాగా ఇద్దరు విడిపోయారు. మంచి ముహూర్తం అయినా వరిగింది ఏంటి ముహూర్తం, పెళ్లి కదా, పెళ్లి అయిందా లేదా, పర్వాలేదు కదా, నాకెందుకు ఒప్పుకున్నావా ఆలోచించండి. వివాహానికి ముహూర్తం అంటే అర్థమేంటి, పెళ్లి కావటమా, విశేషమైన వాహన కదా, నూరేళ్ళు ఆ దంట చల్లగా ఉండాలి కదా. పెళ్లి యొక్క ప్రయోజనం ఏమిటి అని నెరవేరాలి, పిల్ల పాపలు ఉండాలి, చల్లగా ఉండాలి, అది మంచి ముహూర్తం. పెళ్లి ఏడాదికో రెండు నెలలకు మూడు నెలలకు విభజింపు మంచి ముహూర్తం కాదు. రావణాసురుడు కూడా సీతను అపహరించడానికి మంచి ముహూర్తం చూసుకున్నాడు. కానీ అపహరించడం యొక్క ఉద్దేశం ఏమిటి, ఆమెను లంకలోనే ఉంచడం కదా, పది నెలకు వచ్చేసి ముహూర్తం మంచిది కదా. ఆ మాట జటాయువు చెప్పారు. విందో నామ ముహూర్తోసౌ తమసౌ ఎత్ర నా బుధత్ విప్ర నష్టం ధనం క్షిప్రం తత్స్వామి ప్రతిపద్యతే. రామ ఇవేమి దిగులు చెందట, రావణాసురుడు సీతమ్మను తీసుకొని వెళ్ళిన ముహూర్తం పేరు వింద, దాన్నే విజయ ముహూర్తం అని అంటారు. ఆ ముహూర్తంలో ఏ పని చేసినా నిర్విఘ్నంగా అవుతుంది. కానీ ఆ ముహూర్తంలో దొంగతనం చేస్తే హరించిన వస్తువు త్వరలో యజమానిని చేరుతుంది. విప్ర నష్టం ధనం క్షిప్రం తత్స్వామి ప్రతిపద్యతే, ఎవరి వస్తువు పోయిందో త్వరలో వారికి దొరుకుతుంది. ఈ ముహూర్తం ఏమైనట్టు ఇటాయి ముందే చెప్పాడు, నీ వస్తువు నీకు దొరుకుతుంది, సీతమ్మ లభిస్తుంది, సీత మీరు ఆనందంగా ఉంటారు, మీరు విచారించకండి, విలపించకండి. రావణాసురుడు హరించాడు. రాముడంతటి వాణ్ణి ఓదార్చిన ఘనత జటాయు, రావణాసురుణ్ణి ఎదిరించిన ఘనత జటాయు. అందుకే ఇంత గొప్ప పని చేశాడు కాబట్టే జటాయువు రాముడు దగ్గర ఉండి అంత్య సంస్కారం చేశాడు. తత్ పిత్రియం ప్రథమం మంత్రం, తండ్రి మరణిస్తే కన్న తండ్రి సంస్కారం చెయ్యటానికి ఏ మంత్రాలు జపించాలో రాముడు ఆ మంత్రాలు జపించాడు. టైం కోసం తండ్రికి చేయలేదు సంస్కారం. రాముడు జటాయువుకి తీసాడు. ఎందుకు? ఆడిన మాట తప్పలేదు అన్న పని చేసి చూపించాడు. అంతేకాదు, వైకుంఠానికి వెళ్ళు అహం ఆజ్ఞాపయామి త్వాం గచ్చ లోకాన్ అనుత్తమాన్, నేను ఆజ్ఞయిస్తున్నాను వెళ్ళు. యాగతి యజ్ఞశీలానాం ఆజితాగ్నేశ్చ యాగతి అపరావర్తినాం యాచ తాంగతిం గచ్చ. యజ్ఞం చేసేవారు, యుద్ధంలో వెను తిరిగని వాళ్ళు, ఒకసారి వెళితే మళ్ళీ తిరిగి రాని లోకాలు ఏదో వెళ్తారో ఆ లోకాజ్ఞం వెళ్ళు. నేను మంత్రం జపం చేస్తున్నాను, నేను ఆజ్ఞాపిస్తున్నాను. నేను మనిషిని అన్న విషయం రాముడు మరిచిపోయి జటాయువుకు మోక్ష ప్రదానం చేశాడు. జటాయువు మోక్షాన్ని మనం చదువుకుంటే మనకు వచ్చిన గొప్ప గొప్ప ఆపదలన్నీ తొలగిపోతాయని శాస్త్రం. అచ్యుత్కటాన్ మహాఘోరాన్ సంకటాన్ శమయిష్యతి జటాయో మోక్షకర్తృయం. అంటే రామచంద్రుడికి వచ్చిన కష్టాన్ని పోగొట్టినాడు కదండి రాయు కదా, దాడ చెప్పించాడు కదా. సీతమ్మ ఏమైంది అనేది సమస్య రాముడికి తేలిపోయింది. కానప్పుడు తీసుకొని పోయాడు చాలు. అంటే పరమాత్మ యొక్క సమస్యనే పరిష్కరించిన వాణి మోక్షం మనం చదివితే మన సమస్య ఉంటుంది. ప్రతి ఘట్టానికి ఒక మహత్వం ఉంది. వచ్చిన బాధ ఎక్కడంటే 9 రోజుల్లో అన్ని ఘట్టాలు ఎక్కడ చెప్పుకుంటాం, చెప్పుకోలేండి కదా. ఇప్పుడు జటాయువు ఇచ్చినటువంటి అదృతను పట్టుకొని స్వామి వెతుక్కుంటూ వెళ్ళాడు. మనం మన చెప్పుకున్నాం, వాలివసగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ దానికంటే ముందు ఘట్ట మనం చెప్పుకోవాలి. కిష్కింధా కాండ చాలా గొప్ప కాండ అంటాం. కిష్కింధ కిం కిం ధయతీతి కిష్కింధ ఉత్పత్తి కిం ధయతి కిం ధయతి ధ్యేయటి పానే ధాతు త్రాసుట పానం చేయుట. దేన్ని పానం చేయుట? దేన్ని పానం చేయాలి చెప్పు. అమృతం తాగాలా, పాను తాగాలా, మద్యం తాగాలా, ఏం తాగుతావు? పరమాత్మ కథామృతం తాగాలి, భగవంతుడి నామామృతం తాగాలి కదా. సుగ్రీవుడు పరమాత్మ నామామృతంతో వాయువును సాధించాడు. హనుమంతుడు నామామృతంతో సీతమ్మను విధించాడు. భగవంతుడి నామ అమృత మహాత్మ్యములు చెప్పిన కాండ కిష్కింధ కాండ. మోక్షార్థి కిష్కింధాం పడేదని శాస్త్రం. మోక్షం కావాలంటే కిష్కింధా కాండను పారాయణం చేయాలి. తెలుసా ఎందుకో? భగవంతుడికే గురువు దొరికిన కాండ కదా. ఎవరు గురువు? రామలక్ష్మణుడు సీతమ్మను వెతుకుతూ కబంధుడు శబరి ఇచ్చిన అడ్రస్సు ప్రకారం ఋష్యమూక పర్వతానికి వచ్చాడు. ఋష్యమూక పర్వతానికి వస్తే వీరిద్దరూ ధనువులు పట్టుకొని, ఆయుధాలు పట్టుకొని, కవచాలు పెట్టుకొని, జటలు పెట్టుకొని వస్తుంటే సుగ్రీవుడు చూచాడు. మహానుభావుడు చూచి భయపడి గంతులేశాడు, పరిగెత్తాడు. మహారాజా ఎందుకు ఇద్దరు వస్తున్నారు? వాళ్ళుంటే నీకేం భయం? వాళ్ళు విచిత్రంగా ఉన్నారు చూడడం లేదా? జడలున్నాయి, నారవస్త్రాలు ఉన్నాయి, చేతిలో ఆయుధాలు ఉన్నాయి. ఋషులైతే ఆయుధాలు ఎందుకు? రాజులైతే జడలు నారవస్త్రాలు ఎందుకు? అవి ఇవి కలిపి ఉన్నాయంటే ఏదో మనసులో పెట్టుకునే వచ్చారు. వారదాడేదో మా అన్నయ్య కొట్టాడు. రాజాన బహువల్ల రాజులకు చాలా మంది మిత్రులు చాలా బలపడం వస్తారు కదా. వీళ్ళు వచ్చినట్టుంది, పోయి వాళ్ళని చంపిరామని చెప్పాడు, వచ్చేశాడు. నన్ను చంపడానికే వచ్చాడు. నిశ్చయం హనుమంతుడు అంటాడు మహారాజా, రాజు ధైర్యాన్ని విడిచిపెట్టి తగ్గిన వాడు ఎలా ఉండాలి? అని నీ సేవకు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. నీవనుకున్నట్టు వాళ్ళు అందుకే వచ్చారు లేదో
పంపిస్తే ఎవరైనా తెలుసుకొని వస్తారు.
అందుకే అయ్యింది,
జాగ్రత్త పడదాం. లేక మనకు మేలు చేస్తారేమో, ఇంకా జాగ్రత్తగా ఉండొచ్చు. పంపించు.
నైనా ఎవరైతే ఉండిపోరా బాబు, సౌద్రం ఉండిపోయి కదా, నీలాంటి వాడైతేనే మంచిది అని హనుమంతుడిని పంపాడు. దీన్నే హనుమంతు రామ సమాగమం అంటాం. పుష్కరిండలో అత్యద్భుతమైనటువంటి ఘట్టం. మోక్ష గాలి మంచి గురువు తలకారం ఉంటే ఈ ఘట్టాన్ని పరిణం చేయవచ్చు. హనుమంతుడు ఎవరు కదా, ఏమడిగాడైనా హనుమంతుడు, అయ్యా మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు? చూస్తూ ఉంటే దేవలోకాదిహాగతవు, మీ అడ్రసు భూలోకం కానట్టుంది. గమనించండి, హనుమంతుడు ఒక సాధు వేషం వేసుకొని వచ్చాడు, సన్యాసి వానర రూపాన్ని మార్చుకొని సన్యాసి వేషంతో వచ్చాడు. వచ్చి మీరు దేవలోకం నుంచి వచ్చిన వారిలా కనపడుతున్నారు తప్ప ఇక్కడి వారిలా కనపడుతున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి భూమిని పృథివిని పృథివిలోని ప్రాణులను రక్షించడానికి వచ్చినట్టు కనపడుతుంది. మీ శరీరం అంతా ఆభరణాలతో అలంకరించబడాలి. సర్వభూషణ పూషాకవు కిమర్థం నవి పూషితవు. మీ శరీరానికి, మీ శరీరం నిండా అన్ని ఆభరణాలు మొత్తం బంగారు మయం కావాలి. అలా ఉండాలి మీరు. మీరు ఎందుకు అలంకరించుకోలేదు? ఆయనకే తెలుసు, అలంకరించుకున్నాను. నిరంతరం ఆభరణాలు పెట్టుకున్న వాళ్ళు పొరపాటున ఆభరణాలు తీసేస్తే శరీరం మీద ఆ గుర్తులు కనపడవా? చివరికి ఎవరు పెట్టుకుంటాం, తీసేయగలు ఉంటాయి. చెడి ఉంగరం పెట్టుకున్నాం, తీసేయండి, కనపడతాయి. అందుకే చూచి సర్వభూషణ భూషాలు, అన్ని రకముల ఆభరణములు అంటే శరీరం నిండా బంగారం ఉండాలి. ఇంకొంచెం లోపడిపోతే బంగారు శరీరం ఉండాలి. ఇలా ఎందుకున్నారు? కిమర్థం నవి పూటిదావు, ఎందుకు అలంకరించుకోలేదు? అందులో పద్మపత్ర విశాలాక్షవు, మీ నేత్రములు పద్మాలాగే విశాలంగా ఉన్నాయి, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? దైవవ్వ మానుషవ్వ, వీళ్ళు దేవతలు మానవులు కానట్టుంది. నేను ఇన్ని అడుగుతున్నాను, ఎందుకు చెప్పరు సమాధానం? నేను సుగ్రీవుడికి మంత్రిని, నా పేరు హనుమంతుడు. సుగ్రీవుడు వానర రాజు అయిన వారికి తమ్ముడు. అతను తన బలంతో ఇతన్ని వెళ్ళగొట్టి ఇతని భార్యను హరించాడు, రాజ్యము హరించాడు, భార్యను హరించాడు. ఆపదలో మా రాజుగారు ఉన్నారు, అతనికి నేను మేమందరం నలుగురం మంత్రులుగా ఉండి కాపాడుతున్నాం. నేను ఎన్ని మాట్లాడుతున్నాను, ఎవరో చెప్పలేంటండి. గమనించండి, సన్యాసిగా వేషం మార్చుకొని వచ్చి నేను వాళ్ళని చెప్పాడు. వేషం ఎందుకు మార్చుకోవాలి? ఆ మాత్రమే తానెవరో దాచుకోవాలనుకుంటే వేషం ఎందుకు? పేరు చెప్పకూడదు. వేషం మార్చాడంటే చెప్పకూడదు, చెప్తే వేషం ఉంది. వేషం మార్చి చెప్పాడు హనుమంతుడు. ఇంత బాగా మాట్లాడితే రాముడు ఏమన్నాడు? తాను మాట్లాడి తక్కువ నువ్వు మాట్లాడుతున్నావు. ఊరికే కాదు, మీరు చాలా గట్టివాడు, పెద్ద పండితుడు, కొంచెం జాగ్రత్త. పెద్ద అంటే నాలుగు వేదములు చదువుకున్నాడు. నాలుగు వేదవిని కశ్య, నా యజుర్వేద ధారిణ, నా సామ వేద విలుక, శక్యమేమం ప్రభావితం. ఇతను ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని బాగా చదవకుంటే ఇలా మాట్లాడాడు. నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శృతం. చూశాను వ్యాకరణాన్ని చాలా సార్లు చదివాడు నువ్వు చూసావని. బహువ్యాహరత అనే నటించి తపసిద్ధం ఇంత మాట్లాడాడు, ఒక్క చిన్న తప్పు కూడా మాట్లాడాడు. ఏం విధ ఎస్య దూత నభవేజు పార్థివస్యతో తగము సిద్ధ్యంతి కార్యాన్ని. ఇలాంటి దూత లేకుంటే రాజుకు పనులవుతాయా? ఇతను ఎంత బాగుండేది. కశ్చన ఆరాధ్యతే చిత్తం జపాసే అరేరతి. కత్తి ఎత్తి చంపటానికి వచ్చిన వాడు కూడా వీడి మాటలు వింటే కత్తి పారిస్తానని వచ్చారు. ఎంత బాధపడని లక్ష్మణ కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. లక్ష్మణ స్వామిని హెచ్చరించాడు రాముడు జాగ్రత్త అని. మరి కామాడు వచ్చినదా? మాకెందుకు వచ్చిన వాడు మేము అనుకున్నాను. అదేంటంటే హనుమంతుడు మొత్తం వ్యాకరణం చదువుకున్నాడు అని చెప్పాడు కదా. లక్ష్మణ స్వామి ఎవరు? ఆదిశేషుడు. ఆయన ఎవరు? వ్యాకరణ శాస్త్ర నిర్మాత ఆదిశేషుడు. ఇద్దరు మాట్లాడుకోండి, ఇది వ్యాకరణ మాట్లాడుతుంది కూర్చుంటాం మాట్లాడుకోండి. స్వామి చాలా చమత్కారంగా ఈ ఆదిశేషుడే తరువాత కలియుగంలో పతంజలిగా ఉండదు మహర్షి పతంజలి అంటాం మహాభాష్యం రచించాడు. ఆదిశేషుడు రెండు భాష్యం రచించాడు. ద్వేభాష్యే శ్రీమహత్ శబ్ద పూషితే శేష భాషితే. ఆదిశేషుడు రెండు భాష్యాలు రచించాడు. ఒక భాష్యానికి శ్రీ అని పేరు, అంటే శ్రీ భాష్యం అని పేరు. మరొక భాష్యానికి మహాభాష్యం అని పేరు. వ్యాకరణం అష్టాధ్యాయిని పాణిని రచించాడు. పాణిని అష్టాధ్యాయి వ్యాఖ్యానమైనటువంటి దాన్ని వ్యాకరణ భాష్యాన్ని మహాభాష్యం అంటారు. బ్రహ్మసూత్ర భాష్యాలను శ్రీ భాష్యం అంటారు. అందుకే యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీర స్థిత వైద్యకేన లోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలి దానకోస్మి. ఇది పతంజలి యొక్క స్తోత్రం. అతను మనోవాక్కాయముల శుద్ధి కోసం మూడు చేశాడు. పతంజలి యోగ శాస్త్రం చేశాడు. యోగేన చిత్తస్య మనశ్శుద్ధికి యోగం రాశాడు. పదేన వాచ్యం వ్యాకరణం దాచి వాక్శుద్ధి. మలం శరీరస్థచ వైద్యకేన. ఆ మహానుభావుడే చెత్త సంహిత అంటే వైద్యశాస్త్రం అది రచించాడు. దాంతో శరీరం వైద్యంతో శరీరాన్ని వ్యాకరణంతో వాక్కును యోగంతో మనస్సును మూడు దోషాలను పోగొట్టినవాడు పతంజలి అంటే ఆదిశేషుడే. ఇద్దరు ఒకటేనైనా మాట్లాడుకోండి అని నేను. హనుమంతుడు మాట్లాడిన మాటలలో ఎక్కడున్నాయండి వేదాలు? ఉన్నాయా? మీరు భూలోకంలో ఉన్నవారిలాగా అనిపించలేదు, దేవలోకం నుంచి వచ్చినట్టు కనపడింది. పృథివిని రక్షించడానికి వచ్చినట్టు కనపడింది. శరీరం అంతా ఆభరణాలు ఉండాలి, ఎందుకు వేసుకోలేదు? మీ ఏత్రములు పద్మాలలాగా ఉన్నాయి, ఎక్కడున్నాయి వేదాలు అనుకుంటాం. ఒక్కొక్క మాట ఒక్కొక్క వేదానికి సంకేతం. మీరు దేవలోకం నుంచి వచ్చారు, పుట్టుక లేని వారు ఇక్కడ పుట్టారు. అజాయమాన బహుధా విజాయతే. పుట్టుక లేని మీరు పుడతారు. దేవలోకాత్ ఇహాగతౌ సత్సౌ శ్రేయాన్ భవతి జాయమాన. మీరు పుట్టి లోకాన్ని కాపాడటానికి వచ్చారు అంటే మీ పుట్టుక లోకం యొక్క శ్రేయస్సు కోసము. మరి ఏమన్నాడు? శరీరం అంతా ఆభరణాలు ఉండాలి కదా, అంటే మీ శరీరం అంతా బంగారం ఉండాలి. బంగారు శరీరం ఉండాలి. హిరణ్య శ్మశ్రు హిరణ్య నఖ ఆ సమంతాత్ సర్వమేవ హిరణ్యం. అతని యొక్క మీసములు గడ్డములు బంగారం, గోళ్ళు బంగారం, శరీరం అంతా బంగారం. దీన్ని మార్చి సర్వభూషణ భూషాలవు కిమర్థన్నవి పూషితవు. గురువు గారిని మరి గురువు గారిని అంటాడు. నాకేం తెలుస్తుంది? రెండో మాట పద్మపత్ర విశాలార్థవు తస్య కప్యాసం పుండరీకమేవ అక్షిణి కఠోపనిషత్తు. అతని నేత్రములు పద్మంలాగా ఉంటాయి. ఒక్కొక్క వేదంలోని ఒక్కొక్క వాక్యాన్ని వాక్యముగా కాకుండా భావంతో అడిగి ఆయన వేదవేదుడే కదా, ఏ పదం ఏ వేదం అని తెలుసు కదా. అందుకే నారుడు వేద విరీతస్య నా ఎదుర్వేద సారిన నా సామ వేద విదుష శక్యమేమో ప్రభాషిస్తుంది. ఇంతేకాదు, ఇక్కడే మనము హనుమంతుణ్ణి ఏమనుకుంటాము, గురువు గారు అంటున్నాము. హనుమంతుడు గురువే కాదు, హనుమంతుడు మంత్రం కూడా. ఒక హనుమంతుడే కాదు, పరమాత్మకు ఏవేవి వాహనాలో అవన్నీ మంత్రాలు. హనుమంతుడు కూడా రామచంద్రుడికి వాహనం కదా. హనుమానం ఉంటే పంచవటి నుంచి కిష్కింధా దాకా నడిచి వచ్చిన రామలక్ష్మణుడు ఇక్కడి నుంచి శుద్ధుడికి ఎలా వెళ్ళారండి, అతడి భుజానికి నడవలేడు అయ్యింట. ఇక్కడి దాకా వచ్చారు కదా, మోసేవాడు ఉంటే ఎందుకు నడవాలి మనం అంతే కదా. ఆలోచించండి, అంటే ఇక్కడి నుంచి మోసుకొని వెళ్ళాడంటే హనుమంతుడు రామచంద్రుడికి వాహనమే కదా. ఏది వాహనమో అది మంత్రమే, ఏది మంత్రమో ఆయనే గురువు. మామాన కాదు, మన శంకరుడు ఉన్నాడు, ఆయనకు వాహనం ఉంది కదా. ఏం వాహనం? నంది వాహనం. దాన్ని ఏమంటారు? వృషభం అంటారు. తెలుసా? చత్వారి శృంగ త్రయో అస్య పాద ద్వే శీర్షే సప్త హస్తాసో అస్య త్రిధా బద్ధో వృషభో రోరవీతి మహాదేవో మధ్యాదు ఆవివేశ. పరమాత్మ శబ్దరూపంగా వృషభ రూపంలో మనందరినీ ఆవేశించాడు. ఆయనకి ఏం పేరు? పశుపతి అని పేరు. మనందరం పశుకులం, ఆయన పతి. అవునండి, పశు అంటే వేదాంతం కాదు, ద్రవ్యం అని అర్థం. మనందరం పశువులం, ఆయన పశుపతి. పశుపతి పశునాథుడు అంటాం కదా స్వామి. ఇప్పుడు వృషభం వాహనం. వృషభం అంటే వాహనమే కాదు మంత్రం. ఎలాగో ఈ వృషభానికి నాలుగు కొమ్ములు ఉంటాయి, చత్వారి శృంగ త్రయో అస్య పాద మూడు పాదాలు ఉంటాయి, ద్వే శీర్షే రెండు తలకాయలు ఉంటాయి, సప్త హస్తాస ఏడు చేతులు ఉంటాయి, త్రిధాపద వృషభాన్ని మూడు చోట్ల కట్టేస్తారు. ఏం పాటిది మనకేం అర్థం కాదు కదా. ఇదంతా వృషభ వర్ణన కాదు, శబ్దవర్ణన. శబ్దం అనేటువంటి వృషభానికి నాలుగు కొమ్ములు ఉంటాయి. ఏమి తెలుసా? పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే శబ్దం నాలుగు రకాలు. కొంచెం వ్యాకరణం మీద వస్తే అర్థమవుతాయి, మీకు దాని వివరణ అవసరం లేదు. ఈ నాలుగు వాక్కు రీతులు నాలుగు కొమ్ములు. త్రయో అస్య పాదా, శబ్దానికి మూడు కాళ్ళు, భూతము భవిష్యత్తు వర్తమానం. ద్వే శీర్షే రెండు తలలు, శబ్దము నిత్యము అనిత్యము రెండు తలలు. సప్త హస్తాస ఏడు చేతులు, ఏడు విభక్తులు ఉంటాయి సంస్కృతంలో. ప్రథమ, ద్వితీయ, తృతీయ, తృతి, పంచమి, షష్ఠి, సప్తమి, ఏడు విభక్తులు. ఇవి సప్త హస్తాస. త్రిధాబద్ధ శబ్దము మనలో మూడు రకములుగా బంధించబడుతుంది, ఉరసి, కంఠే, శిరసి. అందరూ చెప్తాను, ఈ మూడు స్థానాల్లో ఉంటుంది శబ్దం. వృషభ రోరవీతి, అరుస్తుంది, ధ్వనిస్తుంది, అదే మహాదేవ. మహాదేవుణ్ణి మోస్తుంది, ఆ మహాదేవుడే మనందరినీ ఆవేశిస్తాడు. మనందరినీ ఆవేశించేది మహాదేవుడు. ఏ రూపంలో? శబ్ద రూపంలో. అతనే వృషభము, అదే నంది, ఆనందే స్వామి వాహనము, ఆ వాహనమే శబ్దము, ఆ శబ్దమే పంచాక్షరి మంత్రం కదా. శంకరుడి వాహనం మంత్రం, మరి విష్ణు వాహనం గరుడు. వేదాత్మా విహగేశ్వర గరుత్మాన్ అంటే ఛందోమయైన గరుడు అంటే వేదమే, వేదమే గరుడిగా వచ్చాడు, అది మంత్రమే. మరి మన హనుమంతుడు ఈయన వాహనమే కదా, ఈయన శబ్దానికి హనుమంతుడి శబ్దమా ఎలా ఒప్పుకుందాం? శబ్దము ఎలా పుడుతుంది తెలుసా? ఆత్మ బుద్ధ్యా సమేత్యార్థాన్ మనోయుంతే వివక్షయా. మనం ఒక విషయాన్ని చెప్పాలనుకుంటే అనుకున్న ఆత్మ బుద్ధితో కలిసి మనస్సును నియమిస్తుంది. ఈ భావం చెప్పు, మన కాయాగ్ని మానంది, ఆ మనస్సు మన కడుపులోని జఠరాగ్నిని అలా కొడుతుంది. లే అగ్ని లేవద్దు కదా, అగ్ని కొడిస్తే ఏం చేస్తుంది? వాయువు చేస్తుంది కదా. సహా ప్రేరయతి మారుతం, ఆ అగ్ని వాయువును రేపుతుంది. అలా లేచిన వాయువు సహా ఉదీర్ణ మూర్ధిని అభిహత, ఇక్కడి నుంచి బయలుదేరి సాకుగా పైకి పోతుంది. ఇక్కడ దాకా పోయింది, పైకి పోలేదు కదా, కొట్టేసింది కింది, కింది కొట్టేసింది. ఇక్కడి నుంచి పైకి తోసింది, ఇక్కడి నుంచి కిందికి తోసింది. ఏం చేస్తుంది? వక్రమాయాకి గంధం ఉంది ఇక్కడ కదా, నోటిలో నుంచి బయటకు వస్తుంది. ఏంటది? మాట. మనం ఒక మాట మాట్లాడాలంటే ఆత్మబుద్ధితో కలిసి మనస్సును ప్రేరేపిస్తుంది. ఆత్మ అంటే ఏంటి? అకసాపత్యగమని, అంతటా తిరిగేది, అంతటా వ్యాపించి ఉండేది. ఏంటిది? వాయువు కదా. బుద్ధి అంటే ఏంటి? తెలిపేది, రహస్యంగా ఉన్నదాన్ని తెలిపేది. సంస్కృతం ఏమంటారు దాన్ని? అంజనా అంటారు. అంజనా అంటే ఏంటి చెప్పుడు కదా, వ్యంజనం అన్నమా. బుద్ధి అంటే అంజనా, ఆత్మ అంటే వాయువు. వారిద్దరికి పుట్టింది ఎవరు? ఎవరే ఎలాగైతే అగ్ని యొక్క సంబంధంతో పుట్టిన వాయువు పైకి పోతుంది కదా. హనుమంతుడు పుట్టగా ఎక్కడికి పోయాడు? సూర్యుడిని వెంగటానికి అక్కడికి పోయాడు కదా. అక్కడ మూర్ధిని అభిహత, మూర్ధిని అంటే జౌహు శిరా కదా, స్వర్గం. మరోడు ఇంద్రుడు వాడు కొట్టాడు, కిందికి వచ్చాడు. ఎవరిది కదా? వేదమేమో మాటలా వస్తుందో చెప్పింది, కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే హనుమంతుని పుట్టుకే చెప్పాడు. అవునా? ఇప్పుడు ఎవరు హనుమంతుడు? శబ్దము. అంటెవరు? మంత్రము. అంటెవరు? వాహనము. అంటెవరు? గురువుగారు. హనుమంతుడంటే వాహనము, హనుమంతుడంటే శబ్దము, హనుమంతుడంటే మంత్రము, హనుమంతుడంటే గురువుగారు. ఎందుకు గురువుగారు? భగవంతుడి నుంచి దూరంగా వెళ్ళినటువంటి జీవుణ్ణి భగవంతుడు తనకు తానుగా వెళ్ళి తీసుకుని రాడు. ఇంకా వాడికి నేను కావాలా, సంసారమే కావాలో ఒక్కసారి వెళ్ళి చూసి రమ్మని ఎవరిని పంపుతాడు? గురువు గారిని పంపుతాడు కదా. సంసారంలో బంధిబడిన జీవుణ్ణి వెతికి చూసి రమ్మని గురువు గారిని పరమాత్మ పంపుతాడు. లంకలో బంధించబడి ఉన్నటువంటి సీతమ్మను వెతికి రమ్మని హనుమంతుడిని రాముడు పంపాడు. అంటే ఎవరు హనుమంతుడు? గురువు గారు. రాముడిని మోశాడు కాబట్టి వాహనము, రాముడి మనకు పిలిపింది కాబట్టి మంత్రము. ఇలాంటి మంత్రము, శబ్దము, వాహనము, గురువుగా ఉన్నటువంటి హనుమద్ వైభవాన్ని ఈరోజు చెప్పుకున్నాం. రేపు సుందర యుద్ధకాండలు చెప్పుకొని రామాయణం పూర్తి అయింది అనిపించుకుందాం. పూర్తి కాదు అయినట్టు అనిపించుకుందాం. మళ్ళీ మన రాముడు రామంటే మళ్ళీ చెప్పుదాం రామాయణానికి. అంతు లేదు, అయిపోవటం లేదు. ఏళ్ళు విన్నా యుగాలు విన్నా రామాయణం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికీ హనుమంత వైభవాన్ని, మంత్ర రూపాన్ని, ఆచార్య వైభవాన్ని చెప్పుకున్నాం, కచిన భాగాన్ని రేపు చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మత్ గురుభ్యో నమః.